దాదాపు ప్రతి వృత్తిలో ఉన్న ప్రజలు, ప్రతి విధమైన ఉద్యోగములను ఉన్న కార్మికులు ఇతరులతో మాట్లాడుటకు తమ సొంత పద్ధతులను ఏర్పాటు చేసుకునే విషయమును మీరెప్పుడైనా గమనించారా? వాటి అర్థములు ఇతరులు అర్థము చేసుకోకపోయినప్పటికీ కూడా వారికి విశేషముగా అనిపించు పదములు మరియు పదసమూహములను వారు అభివృద్ధి చేస్తారు. వైద్యులు, న్యాయవాదులు, కారులు బాగుచేయువారు, రైతులు, నిర్మాణకులు, ఏ ఉద్యోగమైనా సరే ఇతరులతో మాట్లాడుటకు ప్రత్యేకమైన, కొన్నిసార్లు సాంకేతికమైన పద్ధతులను కూడా అభివృద్ధి చేసుకుంటారు. అనేక విధాలుగా క్రమబద్ధ వేదాంత శాస్త్రంలో కూడా ఇలాగే జరుగుతుంది. క్రమబద్ధ వేదాంత పండితులు తమ వేదాంతమును ప్రత్యేక పదములతో నిర్మిస్తారు. ఒకరితోనొకరు సంభాషించుకునుటకు సాంకేతిక పదముల ద్వారా తమ సొంత మార్గములను ఏర్పాటు చేసుకుంటారు. క్రమబద్ధ వేదాంత శాస్త్రమును నిర్మించుట అను మన పాఠముల క్రమములో ఇది రెండవ పాఠము. మరియు దీనిలో ప్రొటెస్టెంట్లు క్రమబద్ధ వేదాంత శాస్త్రమును ఎలా నిర్మిస్తారు అను విషయమును మనము చూస్తున్నాము. మనము ఈ పాఠమునకు క్రమబద్ధతలో సాంకేతిక పదములు అను శీర్షికనిచ్చాము. మరియు తమ పనిని నెరవేర్చుటలో క్రమబద్ధ వేదాంత పండితులకు సహాయపడిన కొన్ని ప్రత్యేక పదములను మరియు పదసమూహములను ఈ పాఠములో మనం వివరించుదాము. మన పాఠము మూడు ప్రధాన భాగములుగా విభజించబడుతుంది. మొదటిగా క్రమబద్ధ వేదాంత శాస్త్రములోని సాంకేతిక పదముల ఎడల ఒక సాధారణ ధోరణిని చూద్దాము. అవి ఏవి మరియు క్రమబద్ధతలలో వాటి స్థానమేమిటి? రెండవదిగా సాంకేతిక పదముల యొక్క నిర్మాణమును అన్వేషించుదము. విషయాలను తెలియజేయటిలో క్రమబద్ధీకులు ప్రత్యేక మార్గములను ఎలా అభివృద్ధి పరుచుకున్నారు? మరియు మూడవదిగా క్రమబద్ధతలోని సాంకేతిక పదముల యొక్క విలువలను మరియు ప్రమాదములను చూద్దాము. క్రమబద్ధ వేదాంత శాస్త్రము నిర్మించటంలో గల మన ప్రయత్నములను మెరుగుపరచు మరియు అవరోధించు మార్గములను చూద్దాము. సాంకేతిక పదముల ఎడల ప్రాథమిక ధోరణితో ప్రారంభించుదాము. ఈ అంశముపై విశాలమైన దృక్పథమును పొందేందుకు నాలుగు విషయములను చూద్దాము. మొదటిగా సాంకేతిక పదముల యొక్క అర్థమేమిటో నిర్వచించుదము. రెండవదిగా వేదాంత పదములు మరియు వేదాంత అంశముల మధ్య సంబంధమును వివరించుదము. మూడవదిగా క్రమబద్ధతలో సాంకేతిక పదాలను ఉపయోగించుటలో గల అవసరతపై దృష్టి పెట్టుదము. మరియు నాలుగవదిగా క్రమబద్ధ వేదాంత శాస్త్రమును నిర్మించు ప్రక్రియలో సాంకేతిక పదముల యొక్క స్థానమును వివరించదము. మొదటిగా సాంకేతిక పదముల అర్థమును వివరించుదము. క్రమబద్ధ వేదాంత శాస్త్రమును మనం మొదటిగా చదివినప్పుడు క్రమబద్ధ వేదాంత పండితుల యొక్క భాషను ఖచ్చితముగా నేర్చుకోవాలనేది వెంటనే మనకు స్పష్టమవుతుంది. మనము సాధారణముగా ఉపయోగించని పదములు మరియు పదసమూహములను క్రమబద్ధీకులు తరచుగా ఉపయోగిస్తుంటారు. మరియు అనుదిన జీవితములో ఉపయోగించే పదములను ఉపయోగించినప్పటికీ కూడా వాటిని అసాధారణ విధాలుగానే ఉపయోగిస్తారు. విషయాలను తెలియజేసే ఈ ప్రత్యేక విధానములను చాలాసార్లు వేదాంత సాంకేతిక పదాలు అని పిలుస్తారు. మన ఉద్దేశాల కొరకు వేదాంత సాంకేతిక పదాలను వేదాంత శాస్త్రములో ప్రత్యేక అర్థములను కలిగిన పదములు మరియు పదసమూహములు అని నిర్వచించుదము. కొన్నిసార్లు క్రమబద్ధ వేదాంత పండితులు ఒక విషయం నుండి మరొక దానిని వ్యత్యాసంగా చూపించుటకు సాంకేతిక పదములను ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు దేవుని గూర్చిన వేదాంత శాస్త్రము అను పదసమూహము దేవునిలో మరియు దేవుని యొక్క అధ్యయనమును సూచిస్తుంది. ఇది దేవుని స్వయం ఉనికిపై, ఆయన మహనీయతపై మరియు ఇలాంటి విషయాలపై దృష్టి పెడుతుంది. విరుద్ధముగా వేదాంత శాస్త్రము అనే పదము మానవులు, పాపము మరియు రక్షణ సంబంధమైన సిద్ధాంతములతో సహా దేవునికి సంబంధించి చర్చించబడిన అన్ని సాధారణ విషయాలను సూచిస్తుంది. కొన్నిసార్లు సాంకేతిక పదాలున్నవి ఒక పదము లేదా పదసమూహములో సంక్లిష్ట విషయాలను సంక్షిప్తీకరించే అనుకూలమైన మార్గములను కూడా సూచిస్తాయి. ఉదాహరణకు త్రిత్వము అనే సాంకేతిక పదము దేవుని గూర్చిన స్పష్టమైన బోధనలను వెంటనే క్రోడీకరించి తెలియజేయు ఒక పదముగా ఉంది. వేదాంతపరమైన చర్చలో త్రిత్వమును గూర్చి ప్రస్తావించిన ప్రతిసారి సమయము తీసుకుని దాని సిద్ధాంత సంకటములన్నిటినీ వివరించుట కంటే త్రిత్వము అని చెప్పడం చాలా సులభంగా ఉంటుంది. అన్ని కార్యక్రమాలలో వేదాంత సాంకేతిక పదములు అనునవి వేదాంత శాస్త్రములో ప్రత్యేక అర్థమును కలిగిన పదములు మరియు పదసమూహములుగా ఉన్నాయి. ఇప్పుడు సాంకేతిక పదముల ఎడల మనకొక ప్రాథమిక అవగాహన కలిగింది కాబట్టి మరొక విషయమును మనము చూద్దాము. పదములు మరియు భావనల మధ్య సంబంధము. మనం ఉపయోగించే పదములు మరియు ఈ పదములు వ్యక్తపరిచే ఆలోచనలు లేదా భావనల మధ్య సంబంధములు ఏమిటి? ఒకదానికొకటి అనుగుణంగా అవి ఎలా ఉన్నాయి? ఈ అంశమును రెండు కోణాల నుండి పరిశీలిద్దాము. మొదటిగా, సాధారణ భాషలో పదములు మరియు భావనల మధ్య సంబంధాలు, మరియు రెండవదిగా, లేఖన భాషలో పదములు మరియు భావనల మధ్య సంబంధాలు. సాధారణ భాషలో పదములు మరియు భావనలు ఒకదానితోనొకటి ఎలా సంబంధం కలిగి ఉంటాయో మొదటిగా చూద్దాము. మీ మనస్సులో ఉన్న భావనలకు పదములు ఎలా సంబంధము కలిగి ఉంటాయో అని మీరు చాలామందిని అడిగినట్లయితే, వారు ఉపయోగించే ప్రతి పదమునకు అనుగుణమైన ఆలోచన ఉంటుందని వారు చెప్తారు. పదములు మరియు భావనల మధ్య సూటైన ఒకటితో మరొకటి అనుగుణంగా ఉండు అనుబంధం ఉందని చాలామంది ప్రజలు ఆలోచిస్తుంటారు. ప్రజలు ఈ విధముగా ఎందుకు ఆలోచిస్తారనేది కనుగొనడం అంత కష్టం కాదు. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రుల భాషను నేర్చుకునే విధానమును మనము పరిశీలించినప్పుడు, ఎక్కువగా వారు ప్రజల పేర్లు, వస్తువులు మరియు చిన్న చిన్న పనులను నేర్చుకోవడం ఆరంభిస్తారు. తల్లి తన వైపు చూపించుకుని అమ్మా అని చెబుతుంది, లేదా చిన్న రొట్టె ముక్కను పట్టుకుని రొట్టె అని చెబుతుంది. సమయం గడిచే కొద్దీ పిల్లలు మరిన్ని పదాలు నేర్చుకుంటారు మరియు ఆ పదములను మరిన్ని ఎక్కువ భావనలతో అనుబంధిస్తారు. రెండవ భాషను నేర్చుకునే పెద్దలు పదము వెంబడి పదముతో భాషను నేర్చుకునేటప్పుడు తరచూ ఇలాంటి ప్రక్రియతోనే ఆరంభిస్తారు. ఈ ప్రాథమిక దశలలో తరచూ ఒక పదమును ఒక భావనతో అనుబంధించడం వాస్తవం. అయితే దీనిని గురించి ఆలోచించడం మానివేసినప్పుడు పదములు మరియు భావనల మధ్య ఉన్నటువంటి సంబంధము నిజానికి మరింత సంక్లిష్టంగా ఉంటుంది. రెండు సరళమైన ప్రకటనలతో ఈ సంక్లిష్టతలను మనం క్రోడీకరించవచ్చు. ఒకవైపు అనేక పదాలు ఒక భావనను సూచించవచ్చు, మరొకవైపు ఒక పదము అనేక భావనలను సూచించవచ్చు. ఈ విషయమును రెండు వైపులా పరిశీలించి చూద్దాము, మరియు అనేక పదములు ఒక భావనను సూచిస్తాయి అనుదానితో ఆరంభించుదాము. ఒక భావనను వ్యక్తపరచడానికి తరచూ అనేక పదములను ఉపయోగించే విధానమును చూడడం అంత కష్టం కాదు. ఉదాహరణకు, నాకు బెక్కి అను పేరు గల ఒక కుమార్తె ఉంది. నేను ఆమెను గురించి ఎవరితోనైనా సంభాషించినప్పుడు, బెక్కి నా కుమార్తె, వారెన్ భార్య, మ్యాగీ తల్లి, లిల్లీ తల్లి, నా సంతానం, నా ఒక్కగానొక్క కుమార్తె అని నేను చెప్పవచ్చు. ఈ జాబితా అలా కొనసాగుతుంటుంది. ప్రతి సందర్భంలో పదాలు సూక్ష్మభేదములను కలిగి ఉంటాయి, కానీ అవన్నీ నా జీవితంలో ఆ ప్రత్యేకమైన వ్యక్తిని గురించిన ఒకే సంక్లిష్ట భావనను సూచిస్తున్నాయి. సాధారణమైన భాషలో ఇదే సంగతి మరలా మరలా చోటు చేసుకుంటుంది. సముద్రమును సూచించే మార్గాలన్నింటినీ ఆలోచించండి. దేశమును సూచించడానికి ఉపయోగించే పదాలను పరిగణించండి. ప్రపంచంలోని ప్రతి భాషలో అనేక పదాలు ఒకే భావనను సూచించడం చాలాసార్లు సహజం. మరోవైపు ఒకే పదము అనేక భావనలను సూచిస్తుందనడం కూడా వాస్తవమే. దీని కొరకు మీ సొంత భాషలోని నిఘంటువును చూడండి. ఒక పదమునకు అనేక అర్థములు కలవని నిఘంటువులోని అనేక పదాలు సూచిస్తున్నాయి. ఒక పదము అనేక భావనలను సూచిస్తుందని ఈ బహుళ నిర్వచనములు తెలియజేస్తున్నాయి. అనుదిన సంభాషణ నుండి కేవలం ఒక ఉదాహరణను మాత్రం చూద్దాం. బార్ అను ఆంగ్ల పదమును గమనించండి. ఈ ఒక పదము వివిధ అర్థములను ఇస్తుంది. కమ్మి, సూదంటురాయి, న్యాయవాదుల వృత్తిపరమైన సంస్థ, నిషేధము, పానీయములు మరియు ఆహారము పంచు కౌంటర్ మరియు ఇతర అనేక అర్థములను ఇస్తుంది. ఇది ఎలా ఉపయోగించబడినదో అనుదానిపై ఆధారపడి ఇది మరియు అనేక ఇతర పదములు అనేక వేర్వేరు భావనలను వ్యక్తపరుస్తాయి. కాబట్టి సాధారణముగా ఒక భాషలో పదములు మరియు భావనల మధ్య ఎల్లప్పుడూ పరస్పర సహకారం అనేది ఉండదు. బదులుగా అనేక పదములు ఒకే భావనను సూచించగలవు మరియు ఒకే పదము అనేక భావనలను సూచించగలదు. సాధారణ భాషలో పదములు మరియు భావనలు ఒకదానితోనొకటి కలిగిన సంబంధములను గూర్చిన సంక్లిష్ట మార్గములను చూశాము. కాబట్టి లేఖన భాషలో అవి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. మనము బైబిల్ను గూర్చి మాట్లాడుతున్నప్పుడు పదములు మరియు భావాలు ఒకదానికొకటి ఎలా సంబంధము కలిగి ఉన్నాయి? పరిస్థితి వేరుగా ఉందా లేదా ఒకటిగానే ఉందా? వాస్తవం ఏమిటంటే బైబిల్ సాధారణ భాషలో వ్రాయబడింది. కాబట్టి సాధారణ భాషలో అనేక పదములు ఒకే భావనను సూచిస్తున్నట్లుగానే లేఖన భాషలో కూడా అనేక పదములు ఒకే భావనను సూచిస్తున్నాయి. మరియు సాధారణ భాషలో ఒకే పదము అనేక భావనలను సూచిస్తున్నట్లుగానే లేఖన భాషలో కూడా ఒకే పదము అనేక భావనలను సూచిస్తున్నది. లేఖనములో అనేక పదములు ఒకే భావనను సూచిస్తున్నాయని వాస్తవమును మొదటిగా చూద్దాము. బైబిల్ పదములన్నీయు క్రైస్తవ జీవనమను భావనను సూచిస్తున్నట్లుగా చూపడం ఈ భాషా ప్రయోగమును చూచుటకు ఒక సులువైన మార్గముగా ఉన్నది. కేవలము ఒక రచయిత అపోస్తులైన పౌలు క్రైస్తవ జీవనమును సూచించిన అనేక మార్గములను ఒక క్షణం పరిశీలించండి. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 4:3 ఆయన దానిని పరిశుద్ధపరచబడుట అని పిలిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 ఆయన దానిని గూర్చి నమ్మకత్వము అని మాట్లాడాడు. ఆయన క్రైస్తవ జీవనమును గూర్చి రోమాపత్రిక 16:19 విధేయత అని కూడా సూచించాడు. గలతీ పత్రిక 5:25 ఆత్మను అనుసరించి నడుచుకునుట అను పదసమూహముతో సూచించాడు. మరియు రోమాపత్రిక 8:29 క్రీస్తు సారూప్యముగా అని, అదే విధముగా 2 కొరింథీ పత్రిక 3:18 మార్చబడుట అని వర్ణించాడు. ఈ ఉదాహరణలన్నిటిలో పౌలు అదే విషయము గురించి మాట్లాడుచున్నాడు. క్రైస్తవ జీవనము అని దానిని మనం పిలవచ్చు. అనేక రకాలుగా సూచింపబడగల అనేక ఇతర భావనలు కూడా లేఖనములలో ఉన్నాయి. ఉదాహరణకు లేఖనములో యేసుకున్న అనేక పేర్లను గురించి ఆలోచించండి. యేసు లేదా నజరేయుడైన యేసు అని పిలువబడటతో పాటుగా గ్రీకు భాషలో సాధారణంగా క్రీస్తు లేదా క్రిస్టోస్ అని పిలువబడిను. ఇది అభిషేకించబడినవాడు అను అర్థమునిచ్చు హెబ్రీ పదమైన మెషియాక్ యొక్క గ్రీకు అనువాదముగా ఉన్నది. అపోస్తలుల కార్యములు 1:21 సాధారణముగా ప్రభువు అని పిలువబడెను. మరియు 2 పేతురు పత్రిక 1:11 రక్షకుడు అని పిలువబడెను. దీనితో పాటుగా బైబిల్ ఆయనను తీతుకు వ్రాసిన పత్రిక 2:13 దేవుడు అని, యోహాను సువార్త 1:1 వాక్యము అని, మొదటి కొరింథీ పత్రిక 15:45 కడపటి ఆదాము అని, లూకాసు వార్త 1:35 దేవుని కుమారుడని, మత్తయి వార్త 21:9 దావీదు కుమారుడు అని, లూకాసు వార్త 19:38 రాజు అని, కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1:15 సర్వసృష్టికి ఆది సంభూతుడు అని, మరియు మొదటి తిమోతి పత్రిక 2:5 మధ్యవర్తి అని పిలుస్తుంది. వాస్తవానికి ఈ పదములన్నీ వివిధ స్వల్ప భేదాలను కలిగి ఉన్నాయి. కానీ త్రిత్వములోని 2వ వ్యక్తియు మన ప్రభువైన యేసుక్రీస్తు అను ఒకే వ్యక్తిని సూచించు పదాల సమూహముగా ఉన్నాయి. కాబట్టి సాధారణ భాష వలె లేఖనములు కూడా తరచూ ఒకే భావనను సూచించు అనేక పదములను ఉపయోగిస్తాయని మనము చూడవచ్చు. మరోవైపు లేఖనములు కూడా అనేక భావనలను సూచించడానికి ఒకే పదమును ఉపయోగిస్తాయి. కొన్నిసార్లు ఈ సాధారణ పదములు మరియు భావనలు క్రమబద్ధ వేదాంత శాస్త్రములో తక్కువ ప్రాముఖ్యత కలిగినట్లు కనిపిస్తాయి. కానీ ఈ భావనలు వేదాంత శాస్త్రములో అతి ప్రాముఖ్యమైనప్పటికీ కూడా లేఖనములు వివిధ భావనలను సూచించడానికి ఒకే పదమును ఉపయోగిస్తాయి. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో ప్రధాన పాత్ర పోషించే లేఖన భాగములోని 2 పదములను చూద్దాము. మొదటిగా నీతిమంతులుగా తీర్చబడుట అను పదమును చూద్దాము. మరియు 2వదిగా పరిశుద్ధపరచబడుట అను పదమును చూద్దాము. క్రొత్త నిబంధన గ్రీకు క్రియాపదము డికాయియోకు సంబంధించిన పదాల సమూహమును ముందుగా చూద్దాము. మనము సాధారణముగా నీతిమంతునిగా తీర్చుట, నీతిమంతునిగా తీర్చబడియుండుట మరియు నీతిమంతునుగా తీర్చబడుట అని అనువదించు పదాలు. నీతిమంతులుగా తీర్చబడుటను గూర్చి క్రొత్త నిబంధన గ్రంథము అనేక విషయాలను చెబుతుంది. కానీ మన ఉద్దేశము కొరకు కేవలం 2 వచనములను మాత్రమే చూద్దాము. మొదటిగా రోమాపత్రిక 3:28 పౌలు ఈ మాటలు వ్రాశాడు. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. ఈ వచనములో నీతిమంతులుగా తీర్చబడుట అని అనువదించబడిన పదము డికాయియో నుండి తీసుకొనబడినది. ఇక్కడ మరియు ఇతర అనేక వాక్య భాగాలలో డికాయియో అనేది కేవలము విశ్వాసము ద్వారానే జరుగుతుందని, అనగా పరిపూర్ణముగా మానవ అర్హతకు వెలుపలే జరుగుతుందని పౌలు స్పష్టంగా చెప్పాడు. ఈ కోణములో నీతిమంతులుగా తీర్చబడుట అనగా క్రైస్తవులు మొదటిగా క్రీస్తును విశ్వసించినప్పుడు మరియు ఆయన నీతి వారికి ఆపాదించబడినప్పుడు వారిలో చోటు చేసుకునే నీతిని గురించిన ప్రకటన. డికాయియో అను పదం యొక్క 2వ ఉపయోగము యాకోబు పత్రిక 2:24 కనిపిస్తుంది. అక్కడ మనము ఈ విధముగా చదువుతాము. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించితిరి. పౌలు రోమాపత్రిక 3:28 ఉపయోగించిన విధానమునకు భిన్నముగా యాకోబు ఇక్కడ డికాయియోను నీతిమంతునిగా తీర్చబడిన అని అనువదించాడు. క్రియలు కాక కేవలము విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడదుము అని పౌలు చెప్పాడు. కానీ యాకోబు మాత్రం క్రియల మూలమున నీతిమంతులుగా ఎంచబడదుము అని చెప్పాడు. ఆసక్తికరముగా యాకోబు మరియు పౌలు తమ అభిప్రాయములను నిరూపించుకోవడానికి అబ్రహాము ఉదాహరణను దృష్టికి తెచ్చుకున్నారు. రోమాపత్రిక 4:1-5 అబ్రహామును గుర్చిన పౌలు చర్చను మనము చూచినట్లయితే, అబ్రహాము దేవుని నమ్మెను మరియు అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పినప్పుడు అతడు ఆదికాండం 15 గల సంఘటనలను సూచిస్తున్నాడని స్పష్టమవుతుంది. కేవలము విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా ఎంచబడినని దేవుడు మొదట ప్రకటించినప్పుడు అది అబ్రహాము మొదటిగా నీతిమంతునిగా ఎంచబడుట అయ్యింది. అయితే యాకోబు ఆదికాండం 15 జరిగిన సంఘటనలకు 30 ఆలస్యంగా జరిగిన ఆదికాండం 22 సంఘటనలను సూచిస్తున్నాడు. ఆదికాండం 22 దేవుడు అబ్రహాము విశ్వాసమును పరీక్షించడానికి మొరియా పర్వతం మీద తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించమని ఆజ్ఞాపించెను. ఈ విధముగా అబ్రహాము మొదటి విశ్వాసము నెరవేర్చబడెను అని యాకోబు పత్రిక 2:23 చెప్తుంది. ఈ సందర్భంలో అబ్రహాము తొలిసారిగా నీతిమంతునిగా ఎంచబడినను ప్రకటనను గూర్చి యాకోబు మాట్లాడలేదు. కానీ ఆయన నీతి యొక్క ఆధారము లేదా నిరూపణను గూర్చి మాట్లాడుచున్నాడు. కాబట్టి డికాయియో అను గ్రీకు పదమును క్రొత్త నిబంధన రచయితలు కనీసం 2 విధాలుగా ఉపయోగించారన్నది స్పష్టమవుతుంది. నీతిమంతునిగా తీర్చబడటను గూర్చి ఇప్పటి వరకు మనము చూచినది అసాధారణమైనది కాదు. ఉదాహరణకు గమనించండి, గ్రీకు క్రియాపదమైన హగియాజోకు సంబంధించిన పదముల కుటుంబము పరిశుద్ధపరచుట, పరిశుద్ధపరచబడుట, పరిశుద్ధుడు మరియు పరిశుద్ధత అని కూడా అనువదించబడతాయి. ఈ ఒక్క పదముల సమూహమే క్రొత్త నిబంధన గ్రంథములోని అనేక వేర్వేరు భావనలను తెలియజేస్తుంది. ఉదాహరణకు ఈ ఒక్క పదము ద్వారానే 3 భావనలను సూచించిన రచయితైన అపోస్తులుడైన పౌలును చూద్దాము. మొదటిగా 1 కొరింథీ పత్రిక 6:11 ఈ మాటలను మనం చదువుతాము. ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఈ వాక్య భాగములో ఒక వ్యక్తి క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి పాపము నుండి వేరు చేయబడి దేవునికి ఆమోదయోగ్యమైనవానిగా ఉండునట్లు ఆయన ఎడల దేవుడు జరిగించు కార్యమును సూచించుటకు పౌలు పరిశుద్ధపరచబడుట లేదా హగియాజో అను పదమును ఉపయోగించాడు. కొన్నిసార్లు ఇది నిశ్చయ పరిశుద్ధత అని పిలువబడుతుంది. వాటి నేపథ్యాలలో ఆయన ఉపయోగించు ఇతర పదములకు కూడా దీనినే సూచిస్తున్నాడని మనము చెప్పవచ్చు. తమ పాపముల నుండి కడుగబడి పరిశుద్ధపరచబడి దేవునికి ఆమోదయోగ్యమైన వారిగా మరియు పవిత్రులుగా చేయబడి మరియు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు అని కొరింథీయులను గురించి పౌలు మాట్లాడెను. ఇక్కడ పరిశుద్ధపరచబడుట అనేది నూతన విశ్వాసులు నీతిగా తీర్చబడి నిశ్చయాత్మకంగా క్రీస్తులో చేరినప్పుడు పొందుకునే ఆరంభ పరిశుద్ధతను సూచిస్తుంది. 2గా పరిశుద్ధపరచబడుట లేదా హగియాజో అను పదం యొక్క మరొక ఉపయోగము 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4:3 కనిపిస్తుంది. అక్కడ పౌలు ఈ మాటలు వ్రాశాడు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఈ వాక్య భాగములో విశ్వాసులు నిశ్చయముగా పొందుకొనవలసిన విషయమును గుర్చి పౌలు మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు ఇది ప్రగతిశీల పరిశుద్ధత అని పిలువబడుతుంది. పరిశుద్ధపరచబడుటను జారత్వమునకు దూరముగా ఉండాలన్న విషయముతో కలిపి మాట్లాడుతూ పరిశుద్ధపరచబడుట అనగా ఏమిటో పౌలు వివరించాడు. ఇక్కడ హగియాజో అనునది విశ్వాసులు తమ జీవితములో పాపమును నివారించే క్రమమైన ప్రక్రియను సూచిస్తుంది. 3వ వాక్యభాగంలో హగియాజో అను పదమును పౌలు మరొక రీతిగా ఉపయోగించాడు. 1 కొరింథీ పత్రిక 7:14 పౌలు ఏమి వ్రాశాడో వినండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ఈ వాక్యభాగములో విశ్వాసి మరియు అవిశ్వాసులైన భాగస్వాములున్న కుటుంబములను గూర్చి పౌలు వివరించుచున్నప్పుడు హగియాజో అను పదముతో సంబంధము కలిగిన పదముల సమూహమును అధికంగా ఉపయోగించాడు. మొదటిగా అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అనగా హగియాజో చేయబడును అని ఆయన చెప్పాడు. రెండవదిగా అవిశ్వాసి అయిన భార్య విషయంలో కూడా ఇదే వాస్తవమని ఆయన చెప్పాడు. మరియు మూడవదిగా ఈ కుటుంబములలోని పిల్లలు పరిశుద్ధులు లేదా పరిశుద్ధపరచబడ్డారు అని కొరింథీయులకు జ్ఞాపకము చేయుటకు ఆయన ఇక్కడ పదము యొక్క విశేషణ రూపమును ఉపయోగించాడు. ఇప్పుడు దేవుడు ఈ అవిశ్వాసులను ఆయనకు ఆమోదయోగ్యముగా చేసుకునుటకు పాపము నుండి వేరు చేస్తాడని పౌలు అభిప్రాయం కాదు, లేదా విశ్వాసుల పిల్లలు రక్షించబడ్డారని కూడా కాదు, లేదా క్రైస్తవుల వలె వారందరూ పరిశుద్ధతను పొందుకుంటారని కూడా కాదు. రక్షణ కొరకు రక్షించబడి విశ్వాసము అవసరమని పౌలు యొక్క ఇతర రచనల ద్వారా స్పష్టమవుతుంది. ఇక్కడ పౌలు బదులుగా రక్షణ లేని పరిశుద్ధత అని మనం పిలిచే భావనను సూచిస్తున్నాడు. అనగా కుటుంబంలో ఒక విశ్వాసి ఉంటే ఆ విశ్వాసి ప్రసన్నత వలన ఆ కుటుంబంలోని అవిశ్వాసులు మరియు పిల్లలు పరిశుద్ధపరచబడతారను భావనను సూచిస్తున్నాడు. కాబట్టి నిజమైన విశ్వాసుల యొక్క ఆరంభ అనుభవమును ప్రగతిశీల పరిశుద్ధతను మరియు రక్షించబడు విశ్వాసము లేనప్పటికీ కొంతమంది అవిశ్వాసులను వేరు చేయుటను సూచించుటకు హగియాజో అను బైబిల్ పదమును పౌలు ఉపయోగించుటను మనము చూడవచ్చు. నీతిమంతులుగా తీర్చబడుట మరియు పరిశుద్ధపరచబడుట అను పదములను గూర్చి మనము చూచినదే బైబిల్లోని ఇతర ప్రాముఖ్యమైన వేదాంత పదముల ఎడల కూడా వాస్తవమై ఉన్నది. సాధారణ భాష వలెనే లేఖనములో కూడా ఒక పదము అనేక వివిధ భావనలను సూచిస్తుంది. లేఖనములోని పదములు మరియు భావనల మధ్య గల ఈ సంక్లిష్ట సంబంధము మూడవ విషయం వైపు మన దృష్టిని మళ్లిస్తుంది. అదేదనగా క్రమబద్ధ వేదాంత శాస్త్రములో సాంకేతిక పదములు మరియు పద సమూహముల యొక్క అవసరత. విద్యార్థులు క్రమబద్ధ వేదాంత శాస్త్రమును మొదటిగా ఎదుర్కొన్నప్పుడు వారు నేర్చుకునవలసిన అంతములేని జాబితాగా అగుపడుచున్న సాంకేతిక పదాలను చూచి తికమక పడుతుంటారు. విషయాలను తెలియజేయడానికి ఈ ప్రత్యేకమైన మార్గాలన్నింటినీ మనం ఎందుకు నేర్చుకోవాలి, బైబిల్ చెప్పిన రీతిగానే వాటిని మనం ఎందుకు చెప్పకూడదు అని నన్ను వారు ఎన్నిసార్లు అడిగారో నేను మీకు చెప్పలేను. అవును, ఒక స్థాయిలో సాంకేతిక పదాల యొక్క అవసరము లేదు. అవి లేకుండా కూడా వేదాంత శాస్త్రమును అధ్యయనం చేయవచ్చు, నేర్చుకోవచ్చు మరియు బోధించవచ్చు. అయితే మరొకవైపు లేఖనమంతటినీ హత్తుకునే పొందికైన క్రమబద్ధ వేదాంత శాస్త్రమును నిర్మించుటకు సాంకేతిక పదాలు అవసరం. బైబిల్ పదములు మరియు భావనల మధ్య గల సంబంధములు అనేక విధాలుగా ఉన్నాయి గనుక క్రమబద్ధ వేదాంత పండితులు ప్రత్యేకమైన పదాలను అభివృద్ధి చేశారు మరియు అవి కొన్నిసార్లు కృత్రిమంగా ఉన్న సంభాషణను స్పష్టం చేస్తాయి. సమీకరణ యొక్క ఇరువైపులా స్పష్టత యొక్క అవసరతను చూచుటలో ఇది సహాయపడుతుంది. మొదటిగా అనేక పదములు ఒకే భావనను తెలియజేయినప్పుడు వచ్చే గందరగోళమును చూద్దాము. మరియు రెండవదిగా ఒకే పదము బైబిల్లోని అనేక భావనలను సూచించినప్పుడు వచ్చే వివిధ గందరగోళములను చూద్దాము. బైబిల్లోని అనేక పదములు ఒకే భావనను సూచించుటలో గల సాంకేతిక పదముల అగత్యమును గురించి మొదటిగా చూద్దాము. మనము చూసినట్లుగా బైబిల్ రచయితలు తరచూ అనేక వ్యక్తీకరణలతో ఒకే ప్రాథమిక భావనను సూచిస్తారు. చాలాసార్లు క్రమబద్ధ వేదాంత పండితులు తాము కోరుకునిన స్పష్టతను చేరుకునుటను ఈ వాస్తవం కష్టతరం చేస్తుంది. కాబట్టి క్రమబద్ధీకులు తమ అభిప్రాయమును స్పష్టము చేయడానికి సాంకేతిక పదాలను రూపొందిస్తారు. ఇది ఎలా పనిచేస్తుందో ఉదాహరించుటకు సంఘమును గూర్చి బైబిల్ మాట్లాడే విధానమును పరిశీలన చేద్దాము. సంఘ సిద్ధాంతముపై బైబిల్ యొక్క బోధనను సహజముగా సంఘశాస్త్రము అని పిలుస్తారు. ఈ సాంకేతిక పదము ఎక్లేసియా నుండి తీసుకొనబడింది మరియు ఇది సంఘమునకు క్రొత్త నిబంధన గ్రీకు పదము. ఒక వేదాంత పండితుల సమూహము తాము కోరిన ఏదో ఒక వేదాంత అంశమును గూర్చి వేదాంత సమాజముతో మాట్లాడుటకు కూడుకొనిన సందర్భమును ఒకసారి ఆలోచించండి. ఒక వేదాంత పండితుడు ఈ విధముగా మొదలుపెట్టవచ్చు, దేవుని ఇజ్రాయేలు అను సిద్ధాంతముపై నేడు నేను చర్చించబోతున్నాను. మరొక వేదాంత పండితుడు దేవుని ఆలయము అను సిద్ధాంతముపై నేను చర్చించబోతున్నాను అని చెప్పవచ్చు. ఇంకొకరు క్రీస్తు శరీరమును గూర్చి చర్చించబోతున్నాను అని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ వేదాంత పండితులు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో వెంటనే స్పష్టమవ్వదు. దేవుని ఇజ్రాయేలు, దేవుని ఆలయము మరియు క్రీస్తు శరీరము అను లేఖనములోని పద సమూహములు సంఘమును మాత్రమే కాకుండా అనేక ఇతర భావనలను కూడా సూచిస్తాయి. దేవుని ఇజ్రాయేలు అనగా ఇజ్రాయేలు జనాంగమునకు సంబంధించినది కావచ్చు, దేవుని ఆలయము అనగా పాత నిబంధన దేవాలయమును సూచించవచ్చు, క్రీస్తు శరీరం అనున్నది యేసు భౌతిక శరీరమును సూచించవచ్చు. ఎవరు చెప్పగలరు? సంఘమును గూర్చి ఇన్ని విధాలుగా మాట్లాడుటలో తప్పులేదు. క్రొత్త నిబంధన సంగమ్మను ఒక భావనను ఈ విధములుగా మరియు ఇతర అనేక విధములుగా కూడా సూచిస్తుంది. అయినప్పటికీ ఈ ప్రకటనలు కలిగించు గందరగోళమును ఊహించటం అంత కష్టం కాదు. ఈ వేదాంత పండితులు అదే అంశమును గురించి మాట్లాడుతున్నారో లేదా ఇతర అంశములను గురించి మాట్లాడుతున్నారో ఖచ్చితముగా చెప్పలేము. ఈ విధమైన గందరగోళమును నివారించాలంటే సంగమును గుర్చిన బైబిల్ బోధనను చర్చించడానికి క్రమబద్ధ వేదాంత పండితులు సంఘశాస్త్రము అనే సాంకేతిక పదమును ఉపయోగిస్తారు. సులభంగా చెప్పాలంటే అనేక బైబిల్ పదములు ఒకే భావనను సూచిస్తున్నాయి గనుక గందరగోళం కలుగుతుంది. అయితే వేదాంత పండితులు తమ అభిప్రాయములను స్పష్టము చేయడానికి సాంకేతిక పదములను ఉపయోగించినప్పుడు ఈ గందరగోళం తొలగించబడుతుంది. లేఖనములోని ఒకే పదము లేదా పద సమూహము అనేక వివిధ విషయాలను తెలియజేస్తుందను సత్యము వలన కలిగిన గందరగోళమును నివారించడానికి కూడా క్రమబద్ధ వేదాంత పండితులు సాంకేతిక పదాలను రూపొందిస్తారు. కాబట్టి స్పష్టముగా సంభాషించుటకు క్రమబద్ధీకులు సాంకేతిక పదాలకు ప్రత్యేక మరియు కృత్రిమంగా చిన్నగానున్న నిర్వచనములను అభివృద్ధి చేశారు. ఉదాహరణకు క్రమబద్ధ వేదాంత శాస్త్రములో నీతిమంతునిగా తీర్చబడుట మరియు పరిశుద్ధపరచబడుట అను పదములను ఉపయోగించే విధానమును చూద్దాము. సంస్కరణలో ప్రొటెస్టెంట్లు రోమన్ క్యాథలిక్లకు విరుద్ధంగా ఆర్డో శాల్యూటిస్ అనగా రక్షణను వ్యక్తులకు అనువర్తించు క్రమమును వివరించే ఒక మార్గాన్ని అభివృద్ధి చేశారు. ప్రొటెస్టెంట్ సాంకేతిక శబ్దావళిలో క్రీస్తు నీతిని దేవుడు ఒక వ్యక్తిలోకి ఆపాదించినప్పుడు నీతిమంతునిగా తీర్చబడుట అనేది ఆరంభ ప్రకటనగా ఉంటుంది. నీతిమంతులుగా తీర్చబడుట అనున్నది కేవలము దైవానుగ్రహమైనది, అనగా ఇదంతయు దేవుని పని మరియు దీనిలో మానవులు పరిపూర్ణముగా నిష్క్రియాత్మకులుగా ఉన్నారు. అయితే పరిశుద్ధపరచబడుట అనున్నది ప్రొటెస్టెంట్ ఆర్డో శాల్యూటిస్లో నీతిమంతునిగా తీర్చబడుటను అనుసరించి పవిత్రపరచబడే ప్రక్రియగా నిర్వచించబడింది. ఈ కోణములో పరిశుద్ధపరచబడుట అనగా దైవానుగ్రహము కాదుగాని మానవులు కూడా పాలు పంచుకున్నది, అనగా కేవలము దేవుని పని మాత్రమే కాదుగాని మానవుల పని కూడా ఇమడ్చబడి ఉంది. ఈ వ్యత్యాసములు ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రమునకు అత్యంత ప్రాముఖ్యమైనవి. అయితే నీతిమంతునిగా తీర్చబడుట మరియు పరిశుద్ధపరచబడుట అను పదాలను క్రొత్త నిబంధనలో కనిపించే అన్ని విధాలుగా ఉపయోగించు స్వేచ్ఛను కలిగి ఉన్నటువంటి వేదాంత పండితులు పరిశుద్ధపరచబడుట అను సిద్ధాంతమును వివరించు విధానమును ఊహించండి. వారు ప్రప్రథమంగా నీతిమంతులుగా తీర్చబడిన తరువాతనే పరిశుద్ధపరచబడుట అనేది జరుగుతుంది అని చెప్తారని మనం సులభంగా ఊహించవచ్చు. ఈ ప్రకటన ప్రొటెస్టెంట్ రక్షణ క్రమములో బాగుగా సరిపోతుంది. అయితే ప్రొటెస్టెంట్ సాంకేతిక పదాలను ఉపయోగించుటకు శ్రద్ధ చూపని వేదాంత పండితులు రెండవదిగా పరిశుద్ధపరచబడుట మరియు నీతిమంతులుగా తీర్చబడుట రెండూ ఒకేసారి జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు. పరిశుద్ధపరచబడుట అను పదము ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడినప్పుడు ఆ వ్యక్తికి మొదటిగా ఇవ్వబడిన పరిశుద్ధతను సూచిస్తున్నట్లు క్రొత్త నిబంధన గ్రంథము మాట్లాడుతుంది గనుక వారు ఈ విధముగా చెప్తారు. ప్రొటెస్టెంట్ సాంకేతిక పదాలతో సంబంధము లేని వేదాంత పండితులు మూడవదిగా నీతిమంతునిగా తీర్చబడకపోయినప్పటికీ పరిశుద్ధపరచబడుట అనేది జరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. పిల్లలు మరియు విశ్వాసుల యొక్క అవిశ్వాసులైన జీవిత భాగస్వాముల పరిశుద్ధతను గూర్చి క్రొత్త నిబంధన గ్రంథము మాట్లాడుతుంది గనుక వారిలా చెప్తారు. ఈ ప్రకటనలన్నీ బైబిలానుసారమైనవే, అనగా బైబిల్ ఉపయోగించే విధముగానే వారు కూడా ఈ పదాలను ఉపయోగించారు. అయితే ఈ ప్రకటనలు ఎంత గందరగోళంగా ఉంటాయో చూడడం కష్టతరం కాదు. స్పష్టమైన వివరణ లేకుండా ఇటువంటి ప్రకటనలు చేస్తున్న ఒక వేదాంత పండితుడి మాటలు మనము వినవలసి వస్తే సహజంగా అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. ఏ ప్రతిపాదన సరైనది? అవన్నీ వాస్తవాలు కానేరవు. మొట్టమొదటిగా ఈ ప్రతిపాదనలు ఒకటితో మరొకటి పొంతన లేకుండా ఉన్నాయని చెబుతాము. తరువాత ఈ పాఠములో ఈ విధమైన సమస్యను క్రమబద్ధ వేదాంత పండితులు ఎలా చర్చిస్తారో మరింత వివరంగా చూద్దాము. ఇప్పుడు పరిశుద్ధపరచబడుట మరియు నీతిమంతునిగా తీర్చబడుట వంటి విషయాలను చర్చించడానికి ప్రత్యేకమైన లేదా సాంకేతిక శబ్దావళిని అభివృద్ధి చేయడం ద్వారా క్రమబద్ధ వేదాంత పండితులు ఈ విధమైన గందరగోళమును నివారించడానికి ప్రయత్నిస్తున్నారనే విషయమును పరిశీలిస్తే సరిపోతుంది. వారు ఈ పదాలను పరిమిత మార్గాల్లో నిర్వచిస్తారు గనుక అవి వారు రూపించు పదజాలములను పరిమితము చేస్తాయి. క్రమబద్ధతలలో సాంకేతిక పదాల అవసరతను మనం ఇప్పటి వరకు చూచాము. కాబట్టి ఇప్పుడు క్రమబద్ధతలో సాంకేతిక పదాల యొక్క స్థానమును గురించి చర్చించుదాము. ఒక మాటలో సాంకేతిక పదాలు క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం యొక్క ప్రాథమిక నిర్మాణ విభాగాలను ఏర్పరుస్తాయి. మునుపటి పాఠములో ప్రొటెస్టెంట్ క్రమబద్ధ వేదాంత శాస్త్రము అరిస్టాటిల్ తర్కముచే గొప్ప ప్రయోజనము పొందిన మధ్యయుగ శాస్త్రీయ తత్వ పద్ధతిని అనుసరించినట్లు మనము గమనించాము. ఈ విషయంలో క్రమబద్ధత నాలుగు ప్రధాన దిశల్లో కొనసాగుతుంది. మొదటిగా పదముల యొక్క ఖచ్చిత నిర్వచనములను అభివృద్ధి చేస్తుంది. రెండవదిగా ప్రతిపాదనలను రూపించడానికి ఈ పదాలను ఉపయోగిస్తుంది. మూడవదిగా సిద్ధాంత ప్రకటనలను సృష్టించడానికి స్పష్టమైన న్యాయ ప్రయోగములో ఈ ప్రతిపాదనలను ఉపయోగిస్తుంది. మరియు నాలుగవదిగా దాని యొక్క తార్కిక వాదనలను హేతుబద్ధమైన సిద్ధాంత వ్యవస్థలో క్రమపరుస్తుంది. వేదాంత శాస్త్రమును నిర్మించున్నప్పుడు ఏ ఒక్కరూ ఖచ్చితమైన సరళ ప్రక్రియను అనుసరించకపోయినప్పటికీ కూడా క్రమబద్ధతలను నిర్మించు పద్ధతులను సంగ్రహించేందుకు ఈ ఆకృతి సహాయకరముగా ఉంటుంది. మన ఆలోచనను వర్ణించుటకు ఒక ఉదాహరణను తీసుకుందాము. క్రీస్తు మరణము అను అంశమును గుర్చి కొంతమంది క్రమబద్ధీకులు చర్చించాలనుకున్నారనుకుందాం. మొదటిగా వారు సాంప్రదాయ క్రైస్తవ శబ్దావళి నుండి అంత్యప్రత్యయమును సృష్టిస్తారు లేదా తీసుకుంటారు. ఈ సందర్భంలో అనేకమైన ప్రత్యేక వ్యక్తీకరణలు కేంద్రస్థానమును తీసుకోవచ్చు. అవేవనగా రక్షణ శాస్త్రం లేక రక్షణను గుర్చిన బోధన, హిస్టోరియా శాల్యూటిస్ లేక చరిత్రలో రక్షణను దేవుడు నెరవేర్చుట, ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం లేక దేవుడు తన ఉగ్రత ఎవరి మీదికి పంపాడో వారికి ప్రతిగా క్రీస్తు మరణించాడు అన్న ఆలోచన, మరియు ఆర్డో శాల్యూటిస్ లేక ఒక వ్యక్తి జీవితంలో రక్షణ చోటు చేసుకునే ప్రక్రియ, రక్షించు విశ్వాసము, మారుమనస్సు, పాపక్షమాపణ మరియు క్రీస్తు అను పదాలను కూడా వారు ఉపయోగించవచ్చు. రెండవదిగా ఒక విధముగా లేక మరొక విధముగా క్రీస్తు మరణమును గుర్చిన లేఖనాల బోధనను వ్యక్తీకరించే ప్రతిపాదనలలో క్రమబద్ధీకులు ఈ పదాలను చేర్చుతారు. ఉదాహరణకు వారు ఈ విధమైన విషయాలను చెప్తారు లేదా ఆలోచిస్తారు. రక్షణ శాస్త్రమనున్నది రెండు ప్రాముఖ్యమైన ఉప అంశములుగా విభజింపబడుతుంది, ఆర్డో శాల్యూటిస్ మరియు హిస్టోరియా శాల్యూటిస్. క్రీస్తు మరణము విశ్వాసులకు ప్రతిగా ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తము. క్రీస్తు ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం అనున్నది ఒక వ్యక్తి మారు మనసు మరియు నిత్య జీవము కొరకైన ఏకైక నిరీక్షణ. రక్షించు విశ్వాసము మరియు మారు మనసు ఆర్డో శాల్యూటిస్లో ప్రాముఖ్యమైన విషయాలుగా ఉన్నాయి. ఇవి మరియు అనేక ఇతర ప్రతిపాదనలు క్రీస్తు మరణమును గుర్చిన వేదాంత చర్చలోని సంబంధిత వాస్తవాలను వ్యక్తీకరిస్తాయి. మూడవదిగా క్రమబద్ధీకులు నిర్దిష్ట వాస్తవాల మధ్య తార్కిక అనుసంధానాలను భావించున్నప్పుడు సాంకేతిక పదాలను మరియు ప్రతిపాదనలను సిద్ధాంత ప్రకటనలోనికి తీసుకుంటారు. ఉదాహరణకు వారు ఈ విధమైన సంకలనము చెప్పవచ్చు లేదా వ్రాయవచ్చు, క్రీస్తు మరణమును గుర్చిన రక్షణ శాస్త్ర ప్రాముఖ్యతను హిస్టోరిస్ శాల్యూటిస్ మరియు ఆర్డో శాల్యూటిస్ వెలుగులో చూడాలి. ఒకవైపు హిస్టోరియా శాల్యూటిస్ అనగా రక్షణ చరిత్ర అనున్నది క్రీస్తు మరణములో దాని పరాకాష్ఠకు చేరుకుంటుంది. ఆయన మరణము పాపములకు శాశ్వత క్షమాపణను కలుగజేయు ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తముగా ఉంది. మరోవైపు ఆర్డో శాల్యూటిస్లో క్రీస్తు ప్రాయశ్చిత్తపు ప్రయోజనములు అనువర్తించబడే వరకు కూడా ఏ వ్యక్తియూ క్షమించబడడు మరియు రక్షించబడడు. ప్రజలు తమ పాపముల నిమిత్తము మారు మనసు పొంది రక్షించు విశ్వాసమును అభ్యసించి క్షమాపణ కొరకు క్రీస్తును నమ్మినప్పుడు నిత్యజీవం పొందుకుంటారు. చివరిగా క్రీస్తు ప్రాయశ్చిత్తమును గుర్చిన ఈ సాంకేతిక పదాలు, ప్రతిపాదనలు మరియు సిద్ధాంత ప్రకటనలు క్రమబద్ధీకులను విస్తృత దృక్పథం వైపు నడిపిస్తాయి. వారు క్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్త మరణమును క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క విస్తృత పద్ధతిలో చర్చిస్తారు మరియు ఈ విధమైన ప్రశ్నలకు సమాధానమియ్యడానికి ప్రయత్నిస్తారు. క్రీస్తు మరణము రక్షణ శాస్త్రమును విస్తృత చిత్రములో ఎలా సరిపోతుంది? దేవుని గురించిన వేదాంతము, మానవ శాస్త్రము, సంఘశాస్త్రము మరియు రాకడ శాస్త్రము వంటి ఇతర సిద్ధాంతములతో రక్షణ శాస్త్రం యొక్క సంబంధము ఏమిటి? క్రమబద్ధ వేదాంత శాస్త్ర నిర్మాణ ప్రక్రియను ఈ విధముగా చూడడం అనేది కొంతవరకు కృత్రిమంగా ఉంటుంది. వాస్తవ ఆచరణలో ఈ దిశలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి పరస్పర సహకార అల్లికలను ఏర్పాటు చేస్తాయి. వేద పండితులు క్రమబద్ధ వేదాంత శాస్త్రమును నిర్మించున్నప్పుడు ఎల్లవేళలా ఈ నాలుగు దశలను పాటిస్తారు. అయితే వేదాంత పండితులు పనిచేసే పద్ధతితో సంబంధం లేకుండా కూడా సాంకేతిక పదాలు క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క అత్యంత ప్రాథమిక నిర్మాణ భాగములను రూపొందిస్తాయి. ఇప్పటి వరకు వేదాంత శాస్త్రములోని సాంకేతిక పదాల సాధారణ ధోరణిని మనము నిర్మించాము. ఈ పాఠములోని రెండవ ప్రధాన అంశమును ఇప్పుడు చూద్దాము. సాంకేతిక పదముల నిర్మాణము. క్రమబద్ధీకులు తాము ఉపయోగించే ప్రత్యేక వ్యక్తీకరణములను ఎలా సృష్టిస్తారు? ఒకరోజు క్లాసు తరువాత కలత చెందిన ఒక సెమినారీ విద్యార్థి నా వద్దకు రావడం ఇప్పటికీ నాకు జ్ఞాపకముంది. అతడు నా వైపు చూచి ఇలా అన్నాడు, ఇప్పటి వరకు చాలా ఏండ్లుగా నేను క్రైస్తవునిగా ఉన్నాను, అయితే మీరు ఉపయోగించే కొన్ని పదాలు ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఈ వింత మాటలు మీకు ఎక్కడ దొరుకుతాయి? నేను అతని వైపు చూచి ఇలా చెప్పాను, నేను ఉపయోగించే చాలా పదాలు నేను సొంతగా రచించినవి కావు, అవి క్రమబద్ధ వేదాంత పండితుల నుండి వచ్చాయి. మరియు అతడు నా వైపు చూచి ఇలా చెప్పాడు, సరే, వారికి ఈ పదాలు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పండి. సెమినారీలో మనం ఉపయోగించే సాంకేతిక అంత్యప్రత్యయములు ఈ విద్యార్థిని ఇబ్బంది పెట్టిన గనుక అతడు చాలా మంచి ప్రశ్న అడిగాడు, క్రమబద్ధ వేదాంత శాస్త్రములోని ఈ ప్రత్యేక శబ్దావళి ఎక్కడి నుండి వచ్చింది? వాస్తవానికి క్రమబద్ధతలోని ఈ సాంకేతిక పదాలు అనేక విధాలుగా రూపొందించబడ్డాయి. అవి అభివృద్ధి చేయబడిన కొన్ని ప్రధాన మార్గములను అన్వేషించడానికి రెండు దశలను చూద్దాము. మొదటిగా, క్రమబద్ధ వేదాంత శాస్త్రములోని అనేక సాంకేతిక పదాలు బైబిల్ పదాల నుండి వచ్చాయి అను విషయమును చూద్దాము. రెండవదిగా, అనేక ఇతర సాంకేతిక పదాలు బైబిలేతర ఆధారాల నుండి వచ్చాయని విషయమును చూద్దాము. మొదటిగా, క్రమబద్ధీకులు తమ ప్రత్యేక పదజాలమును బైబిల్ నుండి రూపొందించిన కొన్ని మార్గాలను చూద్దాము. వేదాంత పండితులు తమ వేదాంత శాస్త్రములో బైబిలానుసారమైన వ్యక్తీకరణములను ఉపయోగించినప్పుడు చాలామంది క్రైస్తవులు సుఖప్రదముగా ఉంటారు. మన క్రమబద్ధ వేదాంత శాస్త్రము బైబిల్ ప్రకారముగానే ఉండాలని మనం ఆశిస్తాము. కాబట్టి వేదాంత పండితులు బైబిల్ భాషలో మాట్లాడితే మరింత సుఖప్రదముగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వేదాంత శాస్త్రములో బైబిల్ అంత్యప్రత్యయమును సాంకేతిక పదాలుగా ఉపయోగించడం అనేది కనిపించేంత సులువుగా ఉండదని మనం గ్రహించాలి. క్రమబద్ధ వేదాంత పండితులు కనీసం మూడు పద్ధతులుగా లేఖనములలో నుండి సాంకేతిక పదాలను రూపొందిస్తారు. మొదటిగా, ఒకే భావనను సూచించు అనేక పదాలలో ఒక పదమును మాత్రమే నొక్కి చెప్తారు. రెండవదిగా, ఒక బైబిల్ పదం యొక్క వివిధ భావనలలో ఒక భావనను మాత్రమే నొక్కి చెప్తారు. మరియు మూడవదిగా, బైబిల్ పదములకు లేఖనాల్లో ఎన్నడూ కనిపించని నూతన అర్థాలను వారు సృష్టిస్తారు. ఈ మూడు పద్ధతులను బహిర్గతము చేయుటలో ఇవి సహాయపడతాయి. కాబట్టి క్రమబద్ధీకులు ఇతర పదాలన్నిటిలో ఒకే పదమును నొక్కి చెప్పే విధానముతో మొదలు పెడదాము. మనము చూచినట్లుగా బైబిల్ రచయితలు ఒకే ఆలోచనను సూచించేటప్పుడు ఒక వ్యక్తీకరణము కంటే ఎక్కువ ఉపయోగిస్తారు. తమ చర్చలకు స్పష్టత తీసుకురావడానికి క్రమబద్ధీకులు లేఖనములో ఒక భావనను సూచించు అనేక పదాల్లో తరచూ ఒక పదమును మాత్రమే సాంకేతిక పదముగా ఎంచుకుని ఈ సాంకేతిక పదమును ప్రత్యేకముగా ఉపయోగిస్తారు. దీని అర్థం ఏమిటో వివరించడానికి పునర్జన్మ అను సిద్ధాంత ఉదాహరణను చూద్దాము. క్రమబద్ధతలలో ఒక వ్యక్తికి నూతన ఆత్మీయ జీవమిచ్చు దేవుని కార్యమును సూచించడానికి పునర్జన్మ అను పదము ఉపయోగించబడుతుంది. ఒక వ్యక్తి పాపము మరియు మరణము నుండి క్రీస్తులోని నూతన జీవమునకు వచ్చినప్పుడు జరిగే మొదటి మార్పు లేదా పరివర్తనను ఇది సూచిస్తుంది. లేఖనములోని అనేక పదములు ఈ భావనను గురించి మాట్లాడుతాయి. పునర్జన్మ అను పదము పాలింగనేసియా అను గ్రీకు పదము నుండి అనువదించబడింది, మరియు ఇది క్రొత్త నిబంధన గ్రంథములో రెండు మార్లు మాత్రమే కనిపిస్తుంది. ఒకటి మత్తయి సువార్త 19:28, మరొకటి తీతుకు వ్రాసిన పత్రిక 3:5. పునర్జన్మ క్రీస్తులో నూతన జీవన ఆరంభమును సూచిస్తున్నట్లుగా కేవలము తీతుకు వ్రాసిన పత్రిక 3:5 మాత్రమే ఉపయోగించబడింది. కానీ ఇదే భావన ఇతర పదములలో కూడా వివరించబడింది. ఉదాహరణకు యుహాను సువార్త 3:33 గిన్నావ్ అనోతేస్ అను గ్రీకు పద సమూహము కనిపిస్తుంది. అక్కడ తిరిగి జన్మించుట లేదా పైనుండి జన్మించుట అని అనువదించబడింది. మరియు మొదటి పేతురు పత్రిక 1:13 అన్నాగినావ్ అను గ్రీకు పదము కనిపిస్తుంది. అది తరచూ తిరిగి జన్మించుట అని అనువదించబడింది. యాకోబు పత్రిక 1:18 అపోక్యో అను పదము ఉపయోగించబడింది. జన్మనిచ్చుట లేదా తెచ్చుట అని దాని అర్థము. మరియు ఎఫెసి పత్రిక 2:10 టిజో అను పదమును ఉపయోగిస్తుంది. దాని అర్థము సృష్టించు. గలతీ పత్రిక 6:15 కైనేక్టిసిస్ లేదా నూతన సృష్టి అనే పదము ద్వారా పునర్జన్మ అనే భావన సూచించబడింది. మరియు ఎఫెసీలకు రాసిన పత్రిక 4:24 కైనోస్ ఆంత్రోపోస్ లేదా నవీన పురుషుడు అను మాట ఉపయోగించబడింది. అనేక పదాలు అదే భావనను సూచిస్తున్నప్పటికీ క్రమబద్ధీకులు వాటన్నిటినీ పునర్జన్మ అను శీర్షికతో సూచిస్తారు. సరళత మరియు స్పష్టత కొరకు ఈ భావనను సూచించే ఇతర అనేక పదాల్లో ఈ ఒక్క బైబిల్ పదం మాత్రమే ఎంచుకొనబడెను. ఇతర బైబిల్ పదాలన్నిటిలో ఒక పదమును మాత్రమే ఉద్ఘాటించుటకు తోడుగా క్రమబద్ధీకులు ఒక పదము యొక్క అనేక భావనలన్నిటిలో ఒక భావనను ఉద్ఘాటించుట ద్వారా కూడా సాంకేతిక పదాలను సృష్టించారు. మనము చూచినట్లుగా లేఖన రచయితలు వివిధ విషయాలను తెలియజేయడానికి ఒకే పదాన్ని తరచూ ఉపయోగించేవారు. ఈ పరిస్థితి ద్వారా వచ్చే గందరగోళమును నివారించడానికి క్రమబద్ధీకులు ప్రయత్నించిన మార్గాల్లో ఒకటి ఏమనగా ఒక పదము యొక్క అనేక భావనలలో ఒక భావనను మాత్రమే ఉద్ఘాటించడం. నీతిమంతునిగా తీర్చుట లేదా నీతిమంతునిగా తీర్చబడుట అని తరచూ అనువదించబడిన డికాయియో అను పదము క్రొత్త నిబంధన గ్రంథములో వివిధ విధాలుగా ఉపయోగించబడిందని విశ్వసనీయమైన క్రమబద్ధీకులందరికీ తెలుసు. ఈ పాఠము ఆరంభములో మనము చూచినట్లుగానే ఇది కనీసము రెండు వేర్వేరు భావనలను సూచిస్తుంది. రోమియోలకు వ్రాసిన పత్రిక 3:28 విశ్వాసము వలననే నీతిమంతులుగా తీర్చబడుచున్నారను మొదటి ప్రకటనను సూచిస్తుంది. అయితే యాకోబు పత్రిక 2:24 క్రియల ద్వారా విశ్వాసం యొక్క ఆధారమును లేదా నిరూపణను సూచిస్తుంది. క్రమబద్ధీకులు నీతిమంతునిగా తీర్చబడుట అను పదమును తరచూ ఈ రెండు విధాలుగా ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో ఆలోచించండి. ఒక వ్యక్తి ఎలా నీతిమంతునిగా తీర్చబడును అని వారిని అడిగినట్లయితే, ఒక వ్యక్తి విశ్వాసము వలననే నీతిమంతునిగా తీర్చబడును కాని క్రియల మూలమున కాదు అని ఒకరు చెప్పవచ్చు. ఒక వ్యక్తి కేవలము విశ్వాసం వలననే కాక క్రియల మూలమున నీతిమంతునిగా ఎంచబడును అని మరొకరు చెప్పవచ్చు. ఈ విధమైన వేదాంత సంభాషణ చాలా త్వరగా ఒక గందరగోళంగా మారుతుంది. డికాయియో అను పదం యొక్క అనేక భావనలలో ఒక భావనను మాత్రమే ఉద్ఘాటించుట ద్వారా అనగా నీతిమంతునిగా తీర్చబడుట అను పదమును వేదాంత సాంకేతిక పదముగా మార్చుట ద్వారా ఈ విధమైన గందరగోళము నుండి క్రమబద్ధీకులు తప్పించుకొనవచ్చు. రోమన్ కేథలిక్ సంఘపు అబద్ధ బోధనలకు ప్రతిస్పందనగా ప్రొటెస్టెంట్లు నీతిమంతునిగా తీర్చబడుట అను పదం యొక్క అర్థాన్ని నీతిమంతునిగా ప్రకటించబడుటగా ఉద్ఘాటించారు. నీతిమంతునిగా తీర్చబడుట అనేది క్రియలు కాకుండా కేవలము విశ్వాసము ద్వారా కృప వలననే జరుగుతుంది. గనుక సాంప్రదాయ ప్రొటెస్టెంట్లు వినాయింపుగా నీతిమంతునిగా తీర్చబడుట అను పదమును ఉపయోగించినప్పుడు వారి అర్థం ఇదే. కావున ఇతర భావనలన్నిటిలో ఒక భావనను మాత్రమే ఉద్ఘాటించుట ద్వారా బైబిల్లోని వివిధ భావనలు గల పదముల వల్ల కలుగు గందరగోళమును క్రమబద్ధ వేదాంత పండితులు అధిగమించడం మనం చూడవచ్చు. అప్పుడు ఈ నిర్ణయం సాంకేతిక వేదాంత పదము యొక్క విలువను గూర్చిన వ్యక్తీకరణను ఇస్తుంది. క్రమబద్ధీకులు ఒక పదమును లేదా ఒక భావనను ఉద్ఘాటించుటతో పాటుగా బైబిల్ పదములకు నూతన అర్థములను సృష్టించుట ద్వారా బైబిల్ భాష నుండి కూడా సాంకేతిక పదాలను రూపొందించారు. మరో మాటలో, వారు బైబిల్ ఎన్నడూ ఉపయోగించని విధముగా బైబిల్ పదాలను ఉపయోగిస్తారు. సాంకేతిక వేదాంత వ్యక్తీకరణమైన కృపా నిబంధన బైబిల్ పదాలకు క్రొత్త అర్థాలను సృష్టించుటను గుర్చిన ఒక ప్రఖ్యాతి ఉదాహరణగా ఉంది. ఈ పద సమూహము ప్రొటెస్టెంట్ వేదాంత శాస్త్రములో దేవుడు తన ప్రజలతో కలిగిన సంబంధమును గూర్చి వివరించుటకు ఉపయోగించబడెను. కేవలము క్రొత్త నిబంధన గ్రంథంలో మాత్రమే కాదుగాని బైబిల్ చరిత్ర అంతటిలో, అనగా ఆదాము పాపములో పడిపోయిన సమయము నుండి క్రీస్తు మహిమలో తిరిగి వచ్చే వరకు, అది పాపములో పడిపోయిన తరువాత వచ్చిన దైవిక నిబంధనలన్నిటినీ, అనగా నోవహు, అబ్రహాము, మోషే, దావీదు మరియు క్రీస్తుతో దేవుడు చేసిన నిబంధనలన్నిటినీ కలిగి ఉన్న విస్తృత భావనగా ఉంది. వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్లోని 7:3 కృపా నిబంధనను గూర్చి చెప్పబడిన విధానమును వినండి. మానవుడు తన పతనముతో క్రియల నిబంధన ద్వారా తన జీవమును స్వయంగా పొందుకోలేకపోయాడు. సాధారణముగా కృపా నిబంధనగా పిలువబడే 2వ నిబంధనను చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా పాపులకు ఉచిత జీవము మరియు రక్షణ ఇయ్యబడెను. గమనించండి, కృపా నిబంధన అను అంత్యప్రత్యయము బైబిల్లో అగుపడుతుందని కన్ఫెషన్ చెప్పడం లేదు. నిబంధన మరియు కృప అను పదాలు బైబిల్ పదాలే, కానీ ఈ విధమైన సాంకేతిక అర్థముతో ఆ రెండు పదాలు లేఖనములో కలిపి కనబడవు. తత్ఫలితముగా ఈ నిబంధన అమరిక సాధారణంగా కృపా నిబంధనగా పిలువబడుతుంది అని కన్ఫెషన్ చెబుతుంది. బైబిల్ చరిత్ర అంతటిలో విశదపరచబడిన తండ్రి అయిన దేవుడు మరియు కుమారుడైన దేవుని మధ్య సంబంధము సాధారణముగా వేద పండితులచే ఈ విధంగానే పిలువబడుతుంది, కానీ బైబిల్చే పిలువబడదు. క్రమబద్ధ వేదాంత పండితులు బైబిల్ వ్యక్తీకరణలను నూతన విధానములుగా ఉపయోగించి ఈ సాంకేతిక అంత్యప్రత్యయమును సృష్టించారు. వాస్తవానికి కృపా నిబంధన అను పద సమూహము ద్వారా వ్యక్తీకరించబడిన భావన బైబిల్ భావనే. బైబిల్లోని దేవుని రక్షణ కార్యములన్నిటికీ ఐక్యత ఉంది, మరియు ఆ ఐక్యతే కృపగలది మరియు నిబంధన అనుసారమైనది. ఈ విస్తృత భావనకు లేఖనములో ఒక పదం అనేది లేదు. గనుక క్రమబద్ధ వేదాంత పండితులు ఆ భావనను వ్యక్తీకరించడానికి ఈ సాంకేతిక పదాన్ని సృష్టించారు. కాబట్టి వేదాంత పండితులు కనీసం మూడు విధాలుగా బైబిల్ భాషను ఉపయోగించి సాంకేతిక అంత్యప్రత్యయమును ఏర్పాటు చేయడం మనం చూడగలము. వారు ఒక భావనను సూచించు అనేక పదాల్లో ఒక పదమును మాత్రమే ఉద్ఘాటిస్తారు. బైబిల్లోని ఒక పదము యొక్క అనేక భావనలలో ఒక భావనను మాత్రమే ఉద్ఘాటిస్తారు, మరియు బైబిల్ పదాలకు క్రొత్త అర్థాలను ఇస్తారు. ఈ పద్ధతుల ద్వారా క్రమబద్ధ వేదాంత పండితులు క్రైస్తవ విశ్వాసమును గూర్చిన తమ చర్చలకు స్పష్టతను ఇస్తారు. క్రమబద్ధ వేదాంత పండితులు బైబిల్ భాషను ఉపయోగించి సాంకేతిక పదాలను ఎలా సృష్టిస్తారో ఇప్పటి వరకు మనము చూచాము. కాబట్టి క్రమబద్ధ వేదాంత శాస్త్రములో ప్రత్యేక శబ్దావళి రూపొందించబడిన రెండవ ప్రధాన విధానమును ఇప్పుడు చూద్దాము. క్రమబద్ధీకులు లేఖనము వెలుపల నుండి కూడా అంత్యప్రత్యయమును తీసుకుంటారు. క్రైస్తవ వేదాంత పండితులు గొప్ప ఆజ్ఞను నెరవేర్చాలంటే దేవుడు తమను ఉంచిన వివిధ సంస్కృతులలో క్రైస్తవ బోధలను ఎలా సంభాషించాలో నేర్చుకోవాలనే విషయమును మనం ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. అందువలనే సంఘపిత్రుల కాలపు వేదాంత పండితులు ఎల్లప్పుడూ నవీన ప్లాటో పదాలలో తమను తాము వ్యక్తపరుచుకునేవారు, మరియు శాస్త్రీయ తత్వవాదకులు తమను తాము అరిస్టాటిల్ యొక్క అంత్యప్రత్యయములో వ్యక్తపరుచుకునేవారు. ప్రొటెస్టెంట్ క్రమబద్ధ వేదాంత పండితులు కూడా బైబిలేతర పదాలను అనగా ఆదికాలములోని అంత్యప్రత్యయమును మరియు వారి సమకాలీన సంస్కృతుల నుండి కూడా పదాలను తీసుకుని ఉపయోగించి క్రీస్తు ఆజ్ఞను అనుసరించడం కొనసాగించారు. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో బైబిలేతర పదాలు ఎక్కువగా కనిపిస్తాయి, కానీ మూడు ప్రధాన పద్ధతులను గురించి ఆలోచించుట సహాయపడుతుంది. మొదటిగా, క్రమబద్ధీకులు తమకు అందుబాటులో ఉన్నటువంటి సాధారణ అంత్యప్రత్యయమును తీసుకుంటారు. రెండవదిగా, క్రమబద్ధ వేదాంత పండితులు బైబిలేతర తాత్విక మరియు మతపరమైన పదాలకు క్రొత్త అర్థాలను ఇస్తారు. మూడవదిగా, వారు ఎక్కువగా బైబిలేతర అంత్యప్రత్యయమును బైబిల్ వ్యక్తీకరణలతో మిళితం చేస్తారు. క్రమబద్ధ వేదాంత పండితులు బైబిలేతర విషయాలను తెలియజేయడానికి ఉపయోగించే సాధారణ మార్గాలను మొదటిగా చూద్దాము. క్రమబద్ధీకులు లేఖన బోధనలను వివరించినప్పుడు బైబిలేతర అంత్యప్రత్యయమును తీసుకునే సులభమైన విధానమేదనగా తమ సంస్కృతులలోని సాధారణ శబ్దావళిని అంగీకరించడం. ఇప్పుడు సంఘపిత్రుల కాలంలో ఈ పదాలు మరియు పద సమూహాల సమూహము ఎక్కువగా గ్రీకు భాష నుండి సేకరించబడ్డాయి. ఈ భాష ఆ కాలములో మధ్యధరా ప్రపంచములో క్రైస్తవ పండితుల యొక్క ప్రాథమిక భాషగా ఉండేది. మధ్యయుగ కాలములో క్రైస్తవ పండితుల యొక్క ప్రాథమిక భాష లాటిన్గా మారింది. ఆధునిక కాలములో క్రైస్తవ్యము గొప్ప ప్రగతిని సాధించిన సంస్కృతులలోని వివిధ భాషల నుండి క్రైస్తవులు అంత్యప్రత్యయమును ఉపయోగించారు. సాధారణ బైబిలేతర అంత్యప్రత్యయము ఉపయోగించబడిన అనేక ప్రాముఖ్యమైన ఉదాహరణలలో ఒకటి త్రిత్వము అను పదము. క్రీస్తు శకం 180లో అంతియోకయకు చెందిన థియోఫిల దైవత్వములోని మూడు వ్యక్తిత్వాలను వివరించడానికి ట్రియాస్ అను గ్రీక్ పదమును ఉపయోగించినప్పుడు త్రిత్వము అను పదము మొట్టమొదటిగా కనిపిస్తుంది. తరువాత లాటిన్ భాషలో ఈ పదము ట్రినిటాస్ అనగా త్రయము అని అనువాదం చేయబడింది. ఇప్పుడు త్రిత్వము అను పదము బైబిల్లో ఎక్కడా కనిపించదు, లేదా ఈ పదము సాంకేతిక, తాత్విక లేదా మతపరమైన వ్యక్తీకరణము కూడా కాదు. మూడు అను పదమును సూచించు సాధారణ పదము నుండి ఈ పదము సృష్టించబడింది. తుదకు ఈ బైబిలేతర పదము శీర్షికగా అయింది, మరియు ఈ శీర్షిక ద్వారా లేఖనములు దేవునిని గూర్చి కొన్నిసార్లు త్రిత్వముగాను మరికొన్నిసార్లు ఒకే దేవునిగాను వ్యక్తపరిచే వాస్తవాన్ని వేదాంత పండితులు తెలియజేశారు. క్రీస్తు శకం 381లో కాన్స్టెంటినోపుల్ మొదటి సభలో బిషప్పులు దీనిని ఇలా చెప్పారు. తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మునికి ఒకే దేవత్వము, శక్తి మరియు పదార్థము ఉన్నాయి. వారు ఒకే గౌరవము మరియు సహశాశ్వత సార్వభౌమత్వము కలిగినవారు. అత్యంత పరిపూర్ణ మూర్తిత్రయములో లేదా ముగ్గురు పరిపూర్ణ పురుషమూర్తులుగా ఉన్నారు. భూతవర్తమాన కాలములో తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముని సంబంధమును గూర్చి సంఘము అనేకమైన అబద్ధ బోధనలను ఎదుర్కొంది. సులభంగా చెప్పాలంటే కొన్ని సమూహాలు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మని యొక్క ఏకత్వమును ఎక్కువగా ఉద్ఘాటించాయి, మరికొన్ని వారి వ్యత్యాసములను ఉద్ఘాటించాయి. దేవుని యొక్క ఏకత్వము మరియు భిన్నత్వము పైన లేఖన బోధలన్నిటినీ విచారించడానికి దేవుడు ముగ్గురు పరిపూర్ణ పురుషమూర్తులు కాని ఒకే శక్తి మరియు పదార్థము గలవారు అని సూచించే బైబిలేతర పదమైన త్రిత్వమును సాంకేతిక పదముగా సాంప్రదాయ క్రైస్తవులు ఉపయోగించారు. ఈ బైబిలేతర పదము యొక్క ఉపయోగము ఈ విషయముపై స్పష్టత తీసుకురావడానికి సహాయపడుతుంది. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. రెండవదిగా, క్రైస్తవేతర తాత్విక మరియు మతపరమైన చర్చలలో ఉపయోగించబడిన బైబిలేతర అంత్యప్రత్యయమునకు కూడా క్రమబద్ధ వేదాంత పండితులు క్రొత్త అర్థాలను సృష్టిస్తారు. వారు ఈ పదాలను తీసుకుని వాటి అర్థాలను సవరిస్తారు, తద్వారా అవి క్రైస్తవ బోధనకు అనుగుణంగా వివరించబడతాయి. క్రమబద్ధ వేదాంత శాస్త్రంలోని చాలా పదాలు బైబిలేతర మతపరమైన మరియు తాత్విక ఆధారాల నుండి వచ్చాయని ఇవాంజలికల్ క్రైస్తవులు గ్రహించినప్పుడు వారు అభ్యంతర పెడతారు. కాబట్టి మనము కొంచెం ఆగి ఒకటి రెండు వివరణలను ఇవ్వాలి. బైబిల్లో లేని పదాలను ఉపయోగించుట వలన వేదాంత పండితులు తప్పుత్రోవ పడతారని మనము భయపడడం మంచిదే. వాస్తవానికి క్రైస్తవ వేదాంత శాస్త్రములో తప్పుడు క్రైస్తవేతర ఆలోచనల ఆక్రమణను మనము ఎల్లప్పుడూ జాగ్రత్తగా గమనిస్తుండాలి. అయితే అదే సమయంలో క్రమబద్ధీకులు లేఖనమును తమ చివరి సర్వశ్రేష్టమైన ఆధారముగా పరిగణించినంతవరకు బైబిలేతర తాత్విక మరియు మతపరమైన వ్యక్తీకరణలు చాలా సహాయకరముగా ఉంటాయి. ఈ విధముగా చేసిన ఒక బైబిల్ పాత్ర ఉదాహరణ అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఏథెన్స్లోని అరేయోపగు వద్ద పౌలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రసిద్ధి వాక్యభాగం ఇది. ఆయన ఉపన్యాసంలోని ఒక చోట పౌలు గ్రీకు కవీశ్వరులను గూర్చి సానుకూలంగా మాట్లాడాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 28-29 వచనాలలో ఆయన చెప్పినది వినండి. అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమయుండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు. మనమాయన సంతానము అను వ్యక్తీకరణమును ఇంతకుముందే ఇద్దరు గ్రీకు కవులు వేర్వేరు సమయాల్లో ఉపయోగించారు, క్లెంతేస్ మరియు అరాటస్. అయితే పౌలు ఈ అన్యమత వ్యక్తీకరణను తనదిగా స్వీకరించి 29వ వచనంలో ఇలా చెప్పాడు, కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి. ఇక్కడ క్లెంతేస్ మరియు అరాటస్ అనువారు బైబిలు దేవునిని కాకుండా వాస్తవానికి గ్రీకు సమూహానికి చెందిన జ్యూస్ అను దేవతను సూచిస్తున్నారు. కానీ ఈ గ్రీకు కవీశ్వరుల అంత్యప్రత్యయమునకు పౌలు ప్రత్యేకమైన క్రైస్తవ అర్థమును ఇచ్చాడు మరియు మానవాళిని సృజించినది జ్యూస్ కాదు క్రైస్తవ దేవుడు అని ఉద్ఘాటించాడు. పౌలు మాదిరిని అనుసరించి క్రమబద్ధీకులు కూడా క్రైస్తవేతర మతపరమైన మరియు తాత్విక అంత్యప్రత్యయమును స్వీకరించి ఉంటారు మరియు బైబిల్ భావనలను సూచించున్నట్లుగా వాటిని పునర్నిర్వచించి ఉపయోగించారు. ఇది జరిగిన ఒక ప్రాముఖ్యమైనటువంటి సమయం ఏదనగా క్రీస్తు సిద్ధాంతము లేదా క్రీస్తు శాస్త్రమును వ్యావర్తనము చేసిన సమయం. క్రీస్తు శకం 451లో చాల్సిడోన్ సభలో క్రీస్తును గూర్చిన వాదనలో సంఘస్పందనను వినండి. అక్కడ మనం ఇలా చదువుతాము, క్రీస్తు నిజముగా దేవుడు మరియు నిజముగా మానవుడై ఉన్నాడు. సందిగ్ధత లేకుండా, మార్పు లేకుండా, విభజన లేకుండా రెండు స్వభావాలలో గుర్తించదగినవాడు. స్వభావాల వ్యత్యాసము ఏ విధముగా కూడా ఏకత్వములో రద్దు చేయబడదు. కానీ ప్రతి స్వభావము యొక్క లక్షణములు సంరక్షించబడి ఒక వ్యక్తి మరియు పదార్థముగా రూపొందించబడడానికి కలిసిపోతాయి. గాని ఇద్దరు వ్యక్తులుగా విడిగా లేదా విభజన చేయబడవు. ఈ ప్రకటన బైబిల్ అంత్యప్రత్యయమునకు భిన్నమైన పదాలలో క్రీస్తుని వివరిస్తుంది. ఈ సభ బైబిలేతర ఆధారాలపై ఆధారపడి క్రీస్తు స్వభావములను గూర్చి మాట్లాడింది. క్రీస్తు స్వభావాలు ప్రత్యేకమైనవి, గందరగోళం లేకుండా, ఒకటితోనొకటి మార్పు చేయబడకుండా మార్పు లేనివి. కానీ అవి క్రీస్తు యొక్క ఒకే వ్యక్తిలో విడదీయరానివిగా విభజన లేకుండా, వేర్పాటు లేకుండా ఉన్నాయని సభ వెల్లడిపరిచింది. వాస్తవానికి ఈ సందర్భంలో ఉపయోగించినట్లుగా వ్యక్తి అను పదము కూడా బహుశా ఆ సమయంలోని శబ్దావళి నుండి స్వీకరించబడినదే మరియు ఆ పదము ఒక వ్యక్తి యొక్క గుర్తింపుకు చట్టపరమైన పదముగా ఉన్నది. ఈ సాంకేతిక భాష లేఖనము నుండి రాలేదు, కానీ లేఖనమునకు వర్తించున్నదిగా ఉండినది. క్రీస్తును గూర్చిన సంఘ సిద్ధాంతమును ఖచ్చితముగా మాట్లాడాలంటే ఇది అవసరము. మూడవదిగా, క్రమబద్ధీకులు సాంకేతిక వేదాంత శబ్దావళిని రూపొందించడానికి బైబిలు మరియు బైబిలేతర పదాలను మిళితము చేస్తారు. ఈ విధమైన మిళితము అనేక రకములుగా జరుగుతుంది. కొన్ని ఇతరుల కంటే స్పష్టముగా ఉంటాయి, కానీ పరిశుద్ధపరచబడుట అను సిద్ధాంతములో ఒక స్పష్టమైన ఉదాహరణ కనిపిస్తుంది. ఈ పాఠములో మనము చూచిన రీతిగానే పరిశుద్ధపరచబడుట అను పదము క్రొత్త నిబంధన గ్రంథములో అనేక విధాలుగా ఉపయోగించబడింది. బైబిల్ నుండి వచ్చు పరిశుద్ధపరచబడుట అను పదమును బైబిలేతర విశేషణములతో మిళితము చేయడానికి పదము యొక్క ఈ ఉపయోగాలు ఒక సందర్భంగా సృష్టించబడ్డాయి. మొదటిగా మొదటి కొరింథి పత్రిక 6:11 హగియాజో అను క్రియాపదము ఒక వ్యక్తి ఆమె లేదా అతడు క్రీస్తుని మొదటిగా నమ్ముకునినప్పుడు జరిగే పరివర్తనను సూచిస్తుందని మనము నేర్చుకున్నాము. రెండవదిగా మొదటి తెస్సలోనికి పత్రిక 4:3 హగియాజో అను క్రియాపదము క్రైస్తవులు తమ అనుదిన జీవితములో అనుభవించవలసిన పరిశుద్ధత యొక్క ప్రగతిశీలతను సూచిస్తుందని మనము నేర్చుకున్నాము. క్రమబద్ధ వేదాంత పండితులు పరిశుద్ధపరచబడుటను గూర్చి అనేక రీతులుగా మాట్లాడుతూ పరిశుద్ధపరచబడుట అను సిద్ధాంతమునకు ఒక స్పష్టతను తీసుకొచ్చారు. ఒక వ్యక్తి మొదటిగా విశ్వసించినప్పుడు జరిగే పరిశుద్ధతను వారు ఖచ్చితమైన పరిశుద్ధతగా మాట్లాడుతారు. ఈ విధమైన పరిశుద్ధత అందరికీ ఒకేసారి జరిగిందని, ఒక వ్యక్తిని పరిశుద్ధతలోకి నడిపిస్తుందని, లోకము నుండి ప్రత్యేకించి దేవునికి ప్రతిష్ఠితము చేస్తుందని సూచించడానికి ఖచ్చితమైన అను బైబిలేతర పదమును పరిశుద్ధత అను బైబిల్ పదముతో మిళితము చేసి ఉపయోగించారు. ప్రగతిశీల పరిశుద్ధత అను పదము పరిశుద్ధతలో లోకములో నుండి ప్రత్యేకించబడు విధానములో మరియు జీవితకాలములో దేవునికి ప్రతిష్ఠితము చేయబడు విధానములో వృద్ధి చెందుతుందన్న ప్రగతిశీల అనుభవాన్ని సూచిస్తుంది. ఈ సందర్భములో పరిశుద్ధపరచబడుట అను పదము బైబిల్ నుండి వస్తుంది, కానీ ప్రగతిశీల అనేది బైబిల్ వెలుపల నుండి వస్తుంది. మీరు ఊహించినట్లుగా ఈ సాంకేతిక పదాల కలయిక చాలా సహాయకరంగా ఉంటుంది. కేవలం పరిశుద్ధపరచబడుటను గూర్చి మాట్లాడుట కంటే వేదాంత పండితుల అర్థాన్ని గ్రహించేందుకు ఈ విధమైనటువంటి లక్షణాలు సహాయపడతాయి. అవి లేఖనములోని పరిశుద్ధపరచబడుట అను పదం యొక్క వివిధ ఉపయోగాల మధ్య వ్యత్యాసమును కనుగొనుటలో సహాయపడతాయి. గనుక క్రమబద్ధ వేదాంత పండితులు సాంకేతిక పదాలను 2 ప్రధాన పద్ధతులలో రూపొందించడం మనము చూచాము. వారు లేఖనము నుండి తీసుకుంటారు మరియు బైబిల్ వెలుపల నుండి కూడా సేకరిస్తారు. ఈ విధముగా వేదాంత పండితులు తమ చర్చలను స్పష్టం చేసేందుకు మరియు క్రమబద్ధ వేదాంత శాస్త్ర నిర్మాణానికి ప్రాథమిక నిర్మాణ విభాగాలను అందించుటకు అంత్యప్రత్యయాలను ఇస్తారు. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో సాంకేతిక పదాల పరముగా ఒక సాధారణ ధోరణిని మరియు అవి రూపొందించబడిన విధానమును చూచాము. కాబట్టి ఇప్పుడు 3వ అంశమును చూద్దాము, సాంకేతిక పదాల యొక్క విలువలు మరియు ప్రమాదములు. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో మనం కనుగొనే ప్రత్యేక పదాలు మరియు పద సమూహాల ద్వారా కలుగు ప్రయోజనములు మరియు నిష్ప్రయోజనములు ఏమిటి? ఇప్పటికీ మన పాఠములో సాంకేతిక పదాల విషయమంతటిని గూర్చి భిన్నమైన ఆలోచనలు మీలో చాలామందికి ఉన్నాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. బహుశా మీలో కొందరు వాటిని గూర్చి వీలైనంత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండి ఉంటే, మరికొందరు ఇంత క్లిష్టంగా ఉన్నదానికోసం అంత ప్రయాసపడుట అవసరమా అని ఆలోచన చేస్తుండొచ్చు. సరే, మనము చూడబోతున్నట్లుగా క్రమబద్ధ వేదాంత శాస్త్రములోని సాంకేతిక భాష మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే దానిని గూర్చి అతిగా అంచనా వేయడం లేదా తక్కువగా అంచనా వేయడం మంచిది కాదు. సాంకేతిక పదాలు అనేక ప్రయోజనాలు మరియు నిష్ప్రయోజనాలను కలిగి ఉంటాయి, గనుక వాటి పట్ల సమతుల్య దృక్పథం భావార్థకంగాను మరియు అభావార్థకంగాను ఉంటుంది. ఈ విషయమును విశ్లేషించడానికి క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుటలో గల 3 ప్రధాన వనరులకు సంబంధించిన క్రమబద్ధతల ప్రత్యేక శబ్దావళిని చూద్దాము. ఇతర పాఠములలో ప్రత్యేకమైన సాధారణ ప్రత్యక్షత ద్వారా క్రైస్తవులు నేర్చుకోవలసిన 3 ప్రధాన మార్గములను దేవుడిచ్చాడని మనము తెలుసుకున్నాము. క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుటలో గల ఒక ముఖ్య వనరైన లేఖనమును జాగ్రత్తగాను లోతుగాను వివరించుట ద్వారా ప్రత్యేక ప్రత్యక్షతను మనం అర్థం చేసుకుంటాము. దీనికి మించి ఇతర 2 వనరుల ఎడల శ్రద్ధ చూపుట ద్వారా సాధారణ ప్రత్యక్షత యొక్క ప్రయోజనాన్ని పొందాలని కూడా దేవుడు మనలను పిలిచాడు. సమాజంలో పాలుపంపుల ద్వారా, ఇతరుల నుండి ప్రత్యేకముగా క్రైస్తవుల నుండి నేర్చుకోవడం ద్వారా సాధారణ ప్రత్యక్షత యొక్క ఒక కోణముపై మనము దృష్టి పెడతాము. క్రైస్తవ జీవనము మన వ్యక్తిగత పరిశుద్ధతలో ప్రగతిశీలతను పొందాలను ఆశతో క్రీస్తు కొరకు మనము జీవించు వ్యక్తిగత అనుభవాలపై దృష్టి పెట్టుట ద్వారా సాధారణ ప్రత్యక్షత యొక్క మరొక కోణము మీద మనము దృష్టి పెడతాము. ఇవ్వబడిన ఏదో ఒక అంశముపై వనరులు మనకు అందించే సమాచారమును అన్వేషించుట వలన బాధ్యతాయుతమైన క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించడానికి అది మనకు సహాయపడుతుంది. లేఖన వివరణ, సమాజంలో పాలుపంపులు మరియు క్రైస్తవ జీవనమనునవి ఒక విషయముపై సానుకూలముగా ఉన్నాయనటకు సాక్షులముగా ఈ విషయమును గూర్చిన మన ఒప్పుకోలు మరియు నిశ్చయత యొక్క స్థాయి సాధారణంగా వృద్ధి చెందాలి. అయితే ఈ సాక్ష్యములు సరళముగా లేనప్పుడు మరియు తక్కువ విలువగా ఉన్నప్పుడు ఆ విషయమును గూర్చిన మన ఒప్పుకోలు మరియు నిశ్చయత స్థాయి సాధారణంగా తగ్గిపోతాయి. ఈ అత్యంత పరస్పర ఆధారిత వనరులు లేఖన వివరణ, సమాజములో పాలుపంపులు మరియు క్రైస్తవ జీవనమనునవి క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుటకు లెక్కలేనని విధాలుగా మనకు సహాయపడతాయి. ఈ వనరులు చాలా ప్రాముఖ్యమైనవి గనుక క్రమబద్ధతలోని సాంకేతిక పదాల యొక్క విలువలను మరియు ప్రమాదములను ఒక్కొక్క దానిని పరిశీలించుదాము. మొదటిగా సాంకేతిక పదాలు మరియు క్రైస్తవ జీవనమును చూద్దాము. రెండవదిగా సమాజములో పాలుపంపులు మరియు సాంకేతిక పదాల సంబంధమును గురించి మాట్లాడుదాము. మరియు మూడవదిగా లేఖన వివరణతో వాటి సంబంధమును గురించి పరిశీలించుదాము. క్రైస్తవ జీవనమును వేదాంత వనరును మొదట చూద్దాము. క్రైస్తవ జీవనమనేది వ్యక్తిగత పవిత్రీకరణ ప్రక్రియ అని మునుపటి పాఠం ఆధారముగా జ్ఞాపకం చేసుకునవచ్చు. ఈ వ్యక్తిగత పవిత్రీకరణ కనీసం మూడు స్థాయిల్లో జరగాలి. భావన, ప్రవర్తన మరియు భావోద్వేగ స్థాయిలలో, లేదా మనము చెప్పినట్లుగా పరిశుద్ధపరచబడుటలో ఆర్థడాక్సీ, ఆర్థోప్రాక్సిస్ మరియు ఆర్థోపాథోస్ యొక్క అభివృద్ధి ఇమిడి ఉన్నవి. క్రైస్తవ జీవనం యొక్క ఈ మూడు కోణాలు పరస్పర ఆధారితమైనవి మరియు ఇవి పరస్పర సహకారపు అల్లికలను ఏర్పాటు చేస్తాయి. సరైన ఆలోచనా విధానము లేదా ఆర్థోడాక్సీ మన ప్రవర్తనను లేక ఆర్థోప్రాక్సిస్ మరియు మన భావోద్వేగాలను లేక ఆర్థోపాథోస్ మీద ప్రభావితం చూపిస్తుంది. మన ప్రవర్తనలు లేదా ఆర్థోప్రాక్సిస్ విషయములను మనం అర్థము చేసుకునే విధానమును అనగా ఆర్థోడాక్సీ మరియు భావించే విధానమును అనగా ఆర్థోపాథోస్ను ప్రభావితం చేస్తాయి. అంతేగాక మన భావోద్వేగాలు లేదా ఆర్థోపాథోస్ మనం ప్రవర్తించే విధానమును లేక ఆర్థోప్రాక్సిస్ను మరియు మనం ఆలోచించే విధానమును లేదా ఆర్థోడాక్సీని ప్రభావితం చేస్తుంది. ఈ పరస్పరతపై సాంకేతిక పదాలు సంఘర్షించే మార్గాలన్నింటినీ విశ్లేషించడానికి సమయం మనలను అనుమతించదు. కాబట్టి క్రైస్తవ జీవనమును మెరుగుపరిచే మరియు అవరోధించే ఒక మార్గమును మాత్రమే చూద్దాము. క్రీస్తు కొరకైన జీవనమును క్రమబద్ధ వేదాంత శాస్త్రపు ప్రత్యేక పదజాలము సానుకూలముగా మెరుగుపరిచే ఒక విధానమును మొదటిగా చూద్దాము. క్రైస్తవ జీవనము కొరకు సాంకేతిక పదాలను నేర్చుకోవడంలోని అతి ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటి ఏమనగా, అవి సంక్లిష్ట బైబిల్ బోధనలను సులభంగా గ్రహించే సూచనలుగా ఉపయోగపడతాయి. మొదటిగా క్రమబద్ధ వేదాంత శాస్త్రంలో కనిపించే ప్రత్యేక వ్యక్తీకరణల జాబితా కష్టమైనదిగా ఉండొచ్చు. అవి చాలా ఉంటాయి మరియు అవి జ్ఞాపకం ఉంచుకోవడానికి చాలా కష్టంగా కనిపిస్తాయి. కానీ కొద్ది కాలానికి విషయాలను సులభపరిచే గొప్ప ప్రయోజనములను సాంకేతిక పదాలు అందజేస్తాయి. సాంకేతిక పదమును సూచించుట ద్వారా క్లిష్టమైన బైబిల్ బోధనలను మనము జ్ఞాపకం చేసుకునవచ్చు మరియు వాటిని మన ఆలోచన, ప్రవర్తన మరియు భావోద్వేగాలకు అన్వయించుకోవచ్చు. క్రమబద్ధ వేదాంత శాస్త్ర శబ్దావళి యొక్క పరిజ్ఞానం లేని వ్యక్తిని ఒక క్షణం పాటు ఊహించండి. ఒక ఉదాహరణకు ఇది ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ యేసు దేవుడా లేక దేవుని కుమారుడా అని నూతన క్రైస్తవులు నన్ను తరచూ అడిగేవారు. ప్రజలు ఈ విషయమును గూర్చి ఎందుకు గందరగోళంతో ఉంటారో అర్థం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. సాంకేతిక పదాల పరిజ్ఞానం లేకుండా బైబిల్ చదివినప్పుడు వారికి అందుబాటులో వారికి ఉపయోగకరంగా ఉండేటటువంటి అంశము ఏదీ ఉండదు. ఒక బైబిల్ వాక్యమును చదువుతారు, ఆ వాక్యము యేసు దేవుడు అని చెప్తుంది. మరొక వాక్యమును చదువుతారు, ఆ వాక్యము ఆయన దేవునికి విధేయుడైన దేవుని కుమారుడు అని చెప్తుంది. ఈ క్రింది ఆచరణాత్మకమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు క్రైస్తవులు గందరగోళమునకు ఎదురవుతారు అనే విషయము ఆశ్చర్యం కలిగించదు. నేనెవరికి ప్రార్థన చేయాలి, యేసుకా లేక దేవునికా? తండ్రికి ప్రార్థన చేయమని యేసు చెప్పినప్పుడు చాలామంది క్రైస్తవులు యేసుని ఎందుకు ప్రార్థిస్తారు? ఆ విషయంలో తండ్రికి ప్రార్థన చేయమని యేసు చెప్పినప్పుడు మనము పరిశుద్ధాత్మునికి స్తుతులు ఎందుకు పాడుతున్నాము? సాంకేతిక వేదాంత భాషా పరిజ్ఞానం లేనివారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటారు మరియు చాలా ప్రయత్నం చేస్తారు. వారు లెక్కలేనని బైబిల్ వాక్యాలు వెతికి వాటిని ఏదో ఒక రకముగా సముచిత అవగాహనలోనికి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ పని చాలా సంక్లిష్టమైనది గనుక చాలామంది క్రొత్త విశ్వాసులు మధ్యలోనే విడిచిపెట్టి ఇతరులు ఏమి చేస్తున్నారో దానినే చేస్తారు. అయితే క్రమబద్ధ వేదాంత శాస్త్ర శబ్దావళి పరిజ్ఞానం ఉన్నటువంటి విశ్వాసులను ఒక క్షణం ఆలోచించండి. యేసు దేవుడా లేక దేవుని కుమారుడా అని వారు ఆలోచన చేస్తే, లేక నేను తండ్రికి ప్రార్థించాలా లేదా కుమారునికి ప్రార్థించాలా లేదా పరిశుద్ధాత్మకు ప్రార్థించాలా అని వారు ఆశ్చర్యపడుతుంటే వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం సులభంగానే ఉంటుంది. వాస్తవానికి క్రమబద్ధతల సాంకేతిక శబ్దావళి పరిజ్ఞానం ఉన్న క్రైస్తవులు సాధారణంగా ఇటువంటి ప్రశ్నలు అడగరు, ఎందుకంటే దానికి జవాబును ఒక సులభమైన సాంకేతిక పదములో ఇచ్చుట సాధ్యమే. త్రిత్వము. ఈ పదం ఎడల అవగాహన ఉన్న వ్యక్తికి ఈ విధమైన అనేక ప్రశ్నలకు సమాధానం వెంటనే ఇవ్వవచ్చు. మరియు సహజంగా ఆర్థోడాక్స్ సమాధానమును ఆర్థోప్రాక్సిస్కు మరియు ఆర్థోపాథోస్కు అన్వయించవచ్చు. సంక్లిష్ట విషయాలను సరళీకృతం మరియు పునఃపరిశీలన చేయడం అనేది క్రైస్తవ జీవనానికి సాంకేతిక పదాలు అందించగల గొప్ప సహాయంగా ఉన్నవి. క్రమబద్ధ వేదాంత శాస్త్రపు ప్రత్యేక శబ్దావళి క్రైస్తవ జీవనమును అనేక విధాలుగా మెరుగుపరిచినప్పటికీ మన పవిత్రీకరణకు అది అవరోధమును కూడా కలిగిస్తుందని మనం తెలుసుకోవాలి. క్రమబద్ధ వేదాంత శాస్త్రపు సాంకేతిక వ్యక్తీకరణల పరిజ్ఞానములో నేను మరియు ఇతరులు ఎదుగుటను నేను గమనించినప్పుడు ఒక ప్రతికూలత పదే పదే ఎదురైంది. క్రమబద్ధ శబ్దావళి పరిజ్ఞానం ఆత్మీయ అహంకారమునకు దారితీస్తుంది. ప్రత్యేకంగా ఇది యువ వేదాంత విద్యార్థుల విషయంలో వాస్తవమై ఉన్నది. సమస్య చాలాసార్లు ఈ విధంగా వస్తుంది. వేదాంత విద్యార్థులు వేదాంత శాస్త్రంలోని సాంకేతిక పదాలను నేర్చుకోవడానికి మేధాశక్తిని ఎక్కువగా ఉపయోగిస్తారు మరియు వాటిని ఉపయోగించుట చాలా సౌకర్యంగా ఉన్నట్లు భావిస్తారు. కానీ అదే సమయంలో వేదాంత విద్యను అందుకొనని చాలామందికి ఈ రకమైన వివరణలు నేర్చుకోవాలనే ఆసక్తి, సామర్థ్యం మరియు సమయం ఉండవు. వేదాంత విద్యార్థులు క్రమబద్ధత సాంకేతిక శబ్దావళి పరిజ్ఞానం లేని వారి కంటే తమను తాము ఉన్నతమైన వారిగా భావించటం మొదలు పెడతారు. వారు గర్వంతో నిండిపోతారు గనుక ఎంత ఎక్కువ శబ్దావళి ఉంటే అంత ఎక్కువ పవిత్రీకరణ అని వారు నమ్ముతారు. కానీ ఇది సత్యము కాదు. మనము చెప్పినట్లుగానే క్రైస్తవ జీవితంలో అభివృద్ధి, వ్యక్తిగత పవిత్రీకరణలో ప్రగతిశీలత అనేవి కేవలం లేఖనము మీద లేదా ఆర్థోడాక్సీ మీద మనసు పెట్టినంత మాత్రాన రావు. మన విశ్వాసమును క్రియల్లో చూపించుట మరియు సరైన విశ్వాసమును కలిగి ఉండుట కూడా ప్రాముఖ్యమే. వాస్తవానికి క్రమబద్ధ వేదాంత శాస్త్రములోని సాంకేతిక శబ్దావళిని నేర్చుకొనకపోయినప్పటికీ కూడా చాలామంది విశ్వాసులు కృపలో అభివృద్ధి చెందుతుంటారు. ఆ పరిజ్ఞానం లేకుండా కూడా లేఖనాలను మనం అర్థం చేసుకుని అనువర్తించుకోవచ్చు. సాంకేతిక పదాలను నేర్చుకుని వాటిని కేవలము జ్ఞానపూరితముగా అభ్యసించుట కంటే హింస, బాధ మరియు అనారోగ్యం వంటి జీవిత అనుభవాలనేవి ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధతకు మరెక్కువ ప్రగతిశీలతను కలిగిస్తాయి. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో కనిపించే ప్రత్యేక పదాలు మరియు పద సమూహాలను తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఆత్మీయ అహంకారమును అనగా ప్రత్యేక సాంకేతిక శబ్దావళిని నేర్చుకున్నట వలననే క్రీస్తులో పరిపక్వత పొందుకున్నామనే భావనను కలుగజేయునట్లుగా వాటిని అనుమతించినట్లయితే అవి మన క్రైస్తవ జీవనమును అవరోధించగలవని తెలుసుకోవడం కూడా అంతే ప్రాముఖ్యమై ఉన్నది. క్రైస్తవ జీవనమునకు సాంకేతిక పదాలు తెచ్చు ప్రయోజనాలను మరియు నిష్ప్రయోజనాలను తెలుసుకున్నట్తో పాటుగా సమాజములో మన పాలు పంపులను అవి ఎలా ప్రభావితం చేస్తాయో కూడా తెలుసుకోవాలి. క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుటకు సమాజములో పాలు పంపులు అన్నది ప్రధాన వనరుగా ఉన్నది. ఎందుకంటే క్రీస్తు శరీరము మనకు అందించే సహాయముపై దృష్టి పెట్టుటకు ఇది సహాయపడుతుంది. క్రైస్తవ సమాజములో పాలు పంపుల యొక్క మూడు ప్రాముఖ్యమైన పరిమాణాలను గురించి మనము మాట్లాడుకోవచ్చు. క్రైస్తవ వారసత్వము, ప్రస్తుత క్రైస్తవ సమాజము మరియు వ్యక్తిగత అభిప్రాయము. క్రైస్తవ వారసత్వం అన్నది గతములో సంఘములో పరిశుద్ధాత్ముని కార్యం యొక్క సాక్ష్యమును సూచిస్తుంది. ఆయన మన ఆత్మీయ పితరులకు బోధించిన విషయాలను నేర్చుకున్నాము. మన ప్రస్తుత క్రైస్తవ సమాజము అనునది నేటి క్రైస్తవుల సాక్ష్యమును మన చుట్టూనున్న విశ్వాసులకు పరిశుద్ధాత్ముడు చేయు బోధనను సూచిస్తుంది. మన వ్యక్తిగత అభిప్రాయం అనునది పరిశుద్ధాత్ముడు మనలను నడిపించుచుండగా ఇతరులతో సంభాషించున్నప్పుడు మనము ఉపయోగించే విషయాలు మరియు అంశాల ఎడల మన వ్యక్తిగత ఒప్పుకోలు మరియు నిర్ణయాల యొక్క సాక్ష్యమును సూచిస్తుంది. వివిధ రకాలుగా సమాజములో ఇతరులతో పాలు పంపులు చేసే ఈ కోణములు పరస్పర సహకారము గల అల్లికలను కూడా ఏర్పాటు చేస్తాయి. మన వారసత్వం మన ప్రస్తుత సమాజమును మరియు వ్యక్తిగత తీర్పులను తెలియజేస్తుంది. మన ప్రస్తుత సమాజము మన వారసత్వమును మధ్యస్థము చేసి మన వ్యక్తిగత ఆలోచనలను ప్రభావితం చేస్తుంది మరియు మన వ్యక్తిగత అభిప్రాయములు మన వారసత్వము మరియు ప్రస్తుత సమాజముల ప్రభావములను మధ్యస్థము చేస్తాయి. మనసులో ఈ సంభాషణ యొక్క సామాన్య క్రియాశీలతను ఉపయోగించి సమాజంలో పాలు పంపులను క్రమబద్ధ వేదాంత శాస్త్రములోని ప్రత్యేక శబ్దావళి మెరుగుపరిచే మరియు అవరోధించే కొన్ని మార్గాలను మనము అన్వేషించుదాము. సాంకేతిక పదాలు సమాజంలో పాలు పంపులను మెరుగుపరిచే ఒక ముఖ్యమైన విధానమును మొదటిగా చూద్దాము. రండి, సాంకేతిక పదాలు సమాజంలో పాలుపంపులను మెరుగుపరచుటకు గల అనేక ప్రాముఖ్యమైన విధానములలో ఒకదానిని క్రోడీకరించి ఒక మాటలో చెప్పవచ్చు. అది సంభాషణ. క్రమబద్ధీకులు అభివృద్ధి చేసిన ప్రత్యేక వ్యక్తీకరణలను క్రైస్తవులు తెలుసుకుని వాటిని ఉపయోగించే సామర్థ్యం కలిగి ఉన్నప్పుడు ఒకరితోనొకరు మరింత ప్రభావవంతంగా సంభాషించగలుగుతారు. మరోవైపు క్రమబద్ధ భాషా పరిజ్ఞానం ఉన్నప్పుడు మన క్రైస్తవ వారసత్వంతో మరింత ప్రభావవంతంగా వ్యవహరించే సామర్థ్యం ఉంటుంది. గతంలోని అనేక వేదాంత రచనలు, వ్యాఖ్యానాలు, విశ్వాస ప్రమాణాలు, ఒప్పుకోలు మరియు ఇతర వేదాంత వ్రాతలు సాంకేతిక పదాలను తరచుగా ఉపయోగించి క్రైస్తవ నమ్మకాలను సంగ్రహపరిచేవి మరియు విలక్షణంగా విషయాలను వ్యక్తీకరించగల ఈ సాంప్రదాయ పద్ధతుల ఎడల క్రమబద్ధ వేదాంత శాస్త్రము లోతైన ఆసక్తిని చూపుతుంది. కాబట్టి క్రమబద్ధతల యొక్క సాంకేతిక పదాలు గత కాలంలోని క్రైస్తవులతో మనము పాలు పంచుకున్నప్పుడు చాలా సహాయపడతాయి. ఉదాహరణకు మీరు అగస్టిన్, అక్వినాస్, లూథర్ లేదా కెల్విన్ వంటి సంఘనాయకుల యొక్క బోధలను గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లయితే సాంకేతిక పదాల పరిజ్ఞానమును కలిగి ఉంటే మీరు అద్భుతమైన ప్రయోజనమును పొందగలరు. వాస్తవానికి ఈ వ్యక్తుల కాలము తరువాత చాలా పదాలు రూపొందించబడ్డాయి. అయినను సాంకేతిక పదాలు వారి రచనలతో సంబంధమును ఏర్పాటు చేసుకునే అవకాశమును ఇచ్చాయి గనుక దేవుడు వారికి బోధించిన విషయాల నుండి మనము లబ్ధి పొందవచ్చు. మరోప్రక్క మనము మరియు మన చుట్టూనున్నవారు సాధారణ వేదాంత శబ్దావళిని ఉపయోగించినట్లయితే ప్రస్తుత సమాజములతో మన పాలుపంపులు కూడా బాగా మెరుగుపడతాయి. మీరు తరగతి గదిలో లేదా సంఘసభలో ఉన్నప్పుడు తోటి విశ్వాసులు వేదాంత శాస్త్రమును గూర్చి ఏమి మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా ఆలకించండి. పాల్గొన్నవారు తాము ఉపయోగించే పదాల అర్థాలకు సమ్మతించినప్పుడు సంభాషణ మంచిగా జరుగుతుందని మనకు వెంటనే స్పష్టమవుతుంది. వారు సమ్మతించినప్పుడు వారి సంభాషణ అణిచివేయబడుతుంది. విశ్వాసము మూలముగా నీతిగా ఎంచబడుటను సూచించడానికి ప్రొటెస్టెంట్లు నీతిమంతునిగా ఎంచబడుట అను పదమును ఉపయోగించటం మంచిది కాదా? నీతిమంతునిగా ఎంచబడుట అను పదమును వివిధ రకాలుగా ఉపయోగించాలంటే వాటిని సంభాషించేటప్పుడు వచ్చే సమస్యలను మీరు ఊహించగలరా? పరిశుద్ధపరచబడుటను గూర్చి మాట్లాడినప్పుడు మనమేమి మాట్లాడుచున్నామో తెలిసే మాట్లాడుచున్నామనేది మంచిది కాదా? క్రీస్తు అవమానము మరియు క్రీస్తు ఘనతను గూర్చి మాట్లాడుచున్నప్పుడు వాటి అర్థమును గూర్చి అడగవలసిన అవసరత లేకుండా మాట్లాడడం అనేది సానుకూలం కాదా? మనం ఎంత ఎక్కువ సాంకేతిక పదాల పరిజ్ఞానం కలిగి వాటిని పంచుతామో అంత ప్రభావవంతముగా మనం ఇతరులతో సంభాషించగలము. క్రమబద్ధతల యొక్క ప్రత్యేక శబ్దావళి సమాజములో మన పాలుపంపుల విషయంలో ఈ విధాలుగా మరియు ఇతర విధాలుగా ఉపయోగపడుట వాస్తవమైనప్పటికీ అది సమాజములో పాలుపంపులను కూడా అవరోధిస్తుంది. క్రమబద్ధ వేదాంత శాస్త్రంలోని అనేక విశేష వ్యక్తీకరణలు ప్రాచీనమైనవి మరియు అవి నేటి సమాజముతో సరిగా సంభాషించలేవు. వాటిలో కొన్ని పితృల కాలములో మరియు మధ్యయుగ కాలములో నుండి వచ్చినవి. మిగిలినవి దాదాపు చాలా శతాబ్దముల క్రితం వచ్చినవి. ఈ సాంకేతిక పదాలు మొదటిగా రూపొందించబడినప్పుడు అవి సంభాషణను సులభతరం చేసేందుకు ఏర్పాటు చేయబడినప్పటికీ నేడు సంభాషించుటకు అవి చాలా పురాతనమైనవిగా ఉన్నాయి. తత్ఫలితముగా మనం ఈ పురాతన పదాలను నేర్చుకోవచ్చు, కానీ మన చుట్టూనున్న చాలామంది నేర్చుకోరు. గనుక సమాజములో పాలుపంపులకు గొప్ప ఆటంకం కలగవచ్చు. మూర్తిత్వ సంగమ సిద్ధాంతమును అనగా క్రీస్తు ఒకే వ్యక్తిత్వములో దైవత్వము మరియు మానవత్వము అను స్వభావముల సంగమమును గూర్చి వివరించున్నప్పుడు ఇటువంటి సమస్యను నేను తరచూ ఎదుర్కొన్నాను. మూర్తిత్వమునకు అర్థము ఎంతమందికి తెలుసు? స్వభావము మరియు వ్యక్తిత్వము అనగా ఏమిటో మనకు తెలుసని మనం అనుకుంటాము. కానీ ఈ పదముల ఎడల ప్రాచీన క్రైస్తవులకున్న అర్థమునకు నేటి మన అర్థము భిన్నముగా ఉండవచ్చు. కాబట్టి క్రమబద్ధ వేదాంత శాస్త్ర సాంకేతిక పదాల పరిజ్ఞానము కలిగి ఉన్నప్పుడు అవి వాస్తవానికి సమాజములో పాలుపంపులను అవరోధించగలవని గమనించున్నట్లు మనము జాగ్రత్త వహించాలి. క్రైస్తవ జీవనము మరియు సమాజములో పాలుపంపులకు సాంకేతిక పదాలు ఎలా సంబంధం కలిగి ఉన్నాయో తెలుసుకున్న పిమ్మట ఇప్పుడు మనము మూడవ ప్రధాన వేదాంత వనరును చూద్దాము. అది లేఖన వివరణ. క్రమబద్ధతల యొక్క ప్రత్యేక పదాలు మరియు పద సమూహములు మనము చేయు బైబుల్ అనువాదమును ఎలా ప్రభావితం చేస్తాయి? లేఖన వివరణ అనేది క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుటకు ప్రధానమైనది. ఏలయనగా లేఖనంలోని దేవుని ప్రత్యేక ప్రత్యక్షతను చూచుటకు ఇది ద్వారముగా ఉన్నది. లేఖనమును అనువదించుటలో సంఘమును పరిశుద్ధాత్మను నడిపించిన మూడు విధానాలను గూర్చి ఆలోచించుటకు ఇది సహాయపడుతుందని మరొక పాఠములో మనము సూచించాము. ఈ విస్తృత వర్గములను మనం ఈ విధముగా పిలిచాము: సాహిత్య విశ్లేషణ, చారిత్రక విశ్లేషణ మరియు అంశ విశ్లేషణ. మొదటిగా, సాహిత్య విశ్లేషణ లేఖనములను ఒక చిత్రముగా చూస్తుంది, అనగా తమ ప్రత్యేక సాహిత్య లక్షణాల ద్వారా అసలు పాఠకులను ప్రభావితము చేయడానికి దైవ ప్రేరణలో మానవ రచయితలచే రూపొందించబడిన ఒక కళాత్మక ప్రదర్శన. రెండవదిగా, చారిత్రక విశ్లేషణ లేఖనములను చరిత్రకు ఒక కిటికీగా చూస్తుంది, అనగా లేఖనములు నిష్కపటముగా నివేదించు పురాతన చారిత్రక సంఘటనలను చూచి నేర్చుకునే మార్గము. మరియు మూడవదిగా, అంశ విశ్లేషణ లేఖనమును ఒక అద్దముగా చూస్తుంది, అనగా మనకు ఆసక్తికరముగానున్న అంశములను మరియు ప్రశ్నలను సమీక్షించుటకు మార్గముగా ఉన్నది. మనము బైబిలును అనువదించిన ప్రతిసారి ఏదో ఒక విధముగా ఈ మూడు విశ్లేషణలను ఉపయోగిస్తాము, ఎందుకంటే అవి ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి. పరస్పర సహకార అల్లికలను కూడా అవి రూపొందిస్తాయి. అయినను మన అవసరతలు మరియు ఉద్దేశములకు అనుగుణంగా ఏ సమయంలోనైనా ఒక విశ్లేషణను ఇతర విశ్లేషణల కంటే ఎక్కువగా ఉద్ఘాటించవచ్చును. క్రమబద్ధ వేదాంత శాస్త్రము ఇతర వివరణ పద్ధతుల కంటే ఎక్కువగా అంశ విశ్లేషణను ఉపయోగిస్తుంది. క్రమబద్ధీకులు తమకు ఆసక్తికరముగా ఉన్న అంశములు మరియు విషయాలను గూర్చి బైబిల్ ఏమి చెబుతుందో కనుక్కోవడానికి చూస్తారు. మరో మాటలో, క్రమబద్ధీకులు ప్రత్యేక సిద్ధాంతములకు అనుసంధానముగానున్న ప్రశ్నలతో లేఖనములను పరిశీలిస్తారు. వారు ఈ విధమైనటువంటి ప్రశ్నలను అడుగుతారు: దేవునిని గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది? మానవాళిని గూర్చి ఏమి చెబుతుంది? రక్షణను గూర్చి ఏమి చెబుతుంది? తమ ప్రశ్నలకు సమాధానములను కనుగొనడానికి వారు లేఖనములను పరీక్షించి ఆయా వాక్య భాగాల్లో సమాచారమును సేకరిస్తారు. ఈ ప్రక్రియలో క్రమబద్ధీకులు ఎదుర్కొనుచున్న గొప్ప సవాళ్లలో ఒకటి ఏమనగా, తమ ప్రశ్నలపై వ్యాఖ్యానించు వాక్య భాగములను ఎలా నిర్ణయించుకోవాలి? ఈ వాక్య భాగము ఈ సిద్ధాంతమును గూర్చి మాట్లాడుతుందా? ఆ వాక్య భాగము ఈ అంశము లేదా ఆ అంశమును గూర్చి మాట్లాడుతుందా? కొన్నిసార్లు ఈ వాక్య భాగమని లేదా ఆ వాక్య భాగమని స్పష్టమవుతుంది, కానీ చాలాసార్లు స్పష్టమవ్వదు. క్రమబద్ధ వేదాంత శాస్త్రంలోని సాంకేతిక అంత్యప్రత్యయము ఈ ప్రక్రియ అంతటిలో గల క్లిష్టమైన అంశాలలో ఒకటి. ఇది ఎలాగో అర్థం చేసుకోవాలంటే, లేఖనములోని పదాలు మరియు అంశాల మధ్య గల సంబంధాలు సంక్లిష్టమైనవని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇతర విషయాలతో పాటు బైబిల్లోని అనేక పదాలు ఒకే భావనను సూచిస్తాయి, మరియు ఒక పదము అనేక భావనలను సూచిస్తుంది. ఈ సంబంధములు లేఖనములో ఒకచోట ఒక విధంగా, మరొక చోట మరొక విధంగా ఉంటాయి, మరియు కొన్నిసార్లు అవి ఆందోళనకరముగా ఉంటాయి. అయితే విరుద్ధంగా, ఈ విధమైన అస్పష్టతలను నివారించడానికి క్రమబద్ధ వేదాంత పండితులు సాంకేతిక అంత్యప్రత్యయమును అభివృద్ధి చేశారు. కేవలము ఒక వేదాంత భావనను వ్యక్తీకరించుటకు ఉద్దేశింపబడి ప్రత్యేకముగా నిర్వచించబడిన పదాలను వారు సృష్టించారు. ఈ కోణంలో క్రమబద్ధ వేదాంత శాస్త్రములో పదాలు మరియు భావనల మధ్య పరస్పర సహకారం ఉంటుంది. ఇప్పుడు బైబిల్లోని క్రమబద్ధ వేదాంత శాస్త్రములో పదాలు మరియు భావనల మధ్యనున్న ఈ వ్యత్యాసము చాలా ముఖ్యమైన పరిశీలనలకు దారితీస్తుంది. అంత్యప్రత్యయము స్థాయిలో క్రమబద్ధీకులు అంత్యప్రత్యయ స్వేచ్ఛను అభ్యసిస్తారు. వారి వేదాంత భావనలను బైబిల్ భావనలతో అనుగుణం చేయడానికి ప్రయత్నించరు. బదులుగా, క్రమబద్ధీకులు బైబిల్ పదాలను తమ సొంత విధానాలలో ఉపయోగిస్తారు. వారు బైబిలేతర పదాలను కూడా ఉపయోగిస్తారు, మరియు బైబిల్ పదాలను బైబిలేతర పదాలను మిళితం చేస్తారు. అయితే అదే సమయంలో భావనల స్థాయిలో సాంప్రదాయ క్రమబద్ధ వేదాంత పండితులు లేఖనములకు సంభావిత అనుగుణ్యతను ఎల్లప్పుడూ అన్వేషిస్తారు. బైబిల్ బోధించు ఆలోచనలను అర్థము చేసుకుని వాటిని తమ సొంత అంత్యప్రత్యయములో వివరించడానికి వారు చాలా కష్టపడతారు. క్రమబద్ధీకులు తమ అంత్యప్రత్యయములో స్వేచ్ఛను ఉపయోగించినప్పటికీ వారు సంభావిత అనుగుణ్యత అను లక్ష్యమును కలిగి ఉంటారు. క్రమబద్ధ వేదాంత శాస్త్రములోని సాంకేతిక పదాలు మన లేఖన వివరణను ఎందుకు మెరుగుపరుస్తాయో మరియు ఎందుకు అవరోధం కలిగిస్తాయో చూడడానికి ఈ ప్రాథమిక వ్యత్యాసం మనకు సహాయపడుతుంది. ఒక్క మాటలో, అంత్యప్రత్యయ స్వేచ్ఛ మరియు సంభావిత అనుగుణ్యత మధ్య వ్యత్యాసములను మనస్సులో పెట్టుకున్నప్పుడు ప్రత్యేక అంశముల కొరకు సరైన వాక్య భాగమును ఎన్నుకునటలో గల మన సామర్థ్యము మెరుగుపరచబడుతుంది. అయితే దానిని మర్చిపోయినప్పుడు సరైన వాక్య భాగమును ఎన్నుకునటలో గల మన సామర్థ్యము అవరోధించబడుతుంది. క్రమబద్ధ వేదాంత శాస్త్రంలోని అంత్యప్రత్యయ స్వేచ్ఛ మరియు సంభావిత అనుగుణ్యత అనేవి లేఖన వివరణలో ఎలా సహాయపడతాయో అర్థం చేసుకున్నటలో ఒక విధానమును మొదటిగా చూద్దాము. దురదృష్టవశాత్తు అనేక లేఖన అనువాదకులు అతిమితముగా అని వర్ణించబడే విధమును ఉపయోగిస్తుంటారు. ఒక వాక్య భాగము ఒక భావనను గుర్తించే సాంకేతిక పదమును ఉపయోగిస్తేనే ఆ వాక్యభాగము వేదాంత భావనను తెలియజేస్తుందని వారు తప్పుగా ఊహించుకుంటారు. వారి యొక్క ప్రత్యేక వేదాంత పదము సాధారణంగా క్రమబద్ధ వేదాంత శాస్త్రంలోని సాంకేతిక వ్యక్తీకరణ వాక్యభాగములలో కనిపించకపోతే వారు ఆ వాక్యభాగమును పరిగణలోనికి తీసుకోరు. నిజానికి క్రమబద్ధీకులు లేఖనములను వివరిస్తున్నప్పుడు అతిగా నిరోధించేవారిగా ఉండకూడదు, కానీ సరిగా ఎంపిక చేసుకునేవారిగా ఉండాలి. బైబిల్ రచయితలు అన్ని విధాలైన పదములతో అంశములను వ్యక్తీకరించారనే విషయాన్ని వారు జ్ఞాపకముంచుకున్నప్పుడు వారిలా చేయగలరు. బైబిల్ రచయితలు తమ వ్యక్తీకరణలు క్రమబద్ధ వేదాంత శాస్త్రపు సాంకేతిక పదాలతో సరిపోల్చబడినప్పటికీ కూడా అంశము లేదా భావనపై వ్యాఖ్యానిస్తారు. ఈ కారణముచే క్రమబద్ధ వేదాంత పండితులు ఒక అంశముపై సమాచారము కొరకు లేఖనము వైపు తిరిగినప్పుడు కేవలము కొన్ని ప్రత్యేకమైన పదములను చూచుటచే అతి నిరోధకులుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. బదులుగా వాటితో సంబంధిత భావాలను కలిగి ఉన్న వాక్యభాగములను వారు అన్వేషించాలి. ఉదాహరణకు ఈ పాఠములో పునర్జన్మను గూర్చిన సిద్ధాంతమును లేదా భావనను నిర్వచించే అనేక పదాలను లేఖనము ఉపయోగిస్తుండడం మనం చూచాము. ఆత్మీయ మరణము నుండి క్రీస్తులో జీవమునకు నడిపించబడిన వ్యక్తి యొక్క మొదటి మార్పు తిమోతి పత్రిక 3:5 మాత్రమే పునర్జన్మ అని పిలువబడింది. క్రమబద్ధ వేదాంత పండితులు తమ సాంకేతిక పదము ఏ ఇతర వాక్యభాగములో ఉపయోగించబడనందున కేవలము ఈ ఒక్క వాక్యభాగమునకు మాత్రమే పరిమితమైతే లేఖన వివరణ నుండి ఈ అంశమును గూర్చి వారు ఎక్కువగా నేర్చుకోలేరు. మరణము నుండి క్రీస్తులో జీవమునకు నడిపించు వ్యక్తి యొక్క మొదటి మార్పు అను అంశముపై బైబిల్ బోధన కేవలం పునర్జన్మ అను పదమునకు మాత్రమే పరిమితం అవ్వలేదు. నవీన పురుషుడు, పైనుండి జన్మించుట, తిరిగి జన్మించుట మరియు లెక్కలేనన్ని ఇతర వ్యక్తీకరణలను ఉపయోగించి ఇదే వేదాంత సిద్ధాంతమును గూర్చి లేఖనం మాట్లాడుతుంది. నవీన పురుషుడు అను వ్యక్తీకరణలను కలిగి ఉన్న బైబిల్ భాగములు ఒక ప్రత్యేక సిద్ధాంత జాబితాగా ఉండవలసిన అవసరం లేదు. లేదా పైనుండి జన్మించుట లేదా తిరిగి జన్మించుట అని వ్యక్తీకరణము కలిగి ఉన్న వచనాలు ప్రత్యేక జాబితాగా ఏర్పడవలసిన అవసరం లేదు. అవన్నీ ఒకే వేదాంత అంశమును గురించి మాట్లాడుతున్నాయి. వాస్తవానికి ఒక ప్రత్యేక పదము లేదా పద సమూహమును ఉపయోగించకుండా కూడా ఈ అంశమును లేదా భావనను గురించి మాట్లాడే వాక్యభాగాలు ఉన్నాయి. అంత్యప్రత్యయ స్వేచ్ఛను అభ్యసించి లేఖనమునకు సంభావిత అనుగుణ్యతను వెదకుటను క్రమబద్ధ వేదాంత పండితులు జ్ఞాపకము చేసుకున్నప్పుడు వారు వాక్యభాగాలన్నింటి నుండి పునర్జన్మను గురించి నేర్చుకుంటారు. అది బైబిల్లో ఎలా వ్యక్తీకరించబడినప్పటికీ మొదటి మారు మనసును గురించి లేఖనములు బోధించే విషయమును పరిశీలించున్నప్పుడు వారు మరింత సమగ్రత కలిగి ఉంటారు. క్రమబద్ధ వేదాంత శాస్త్రం యొక్క అంత్యప్రత్యయ స్వేచ్ఛను మరియు సంభావిత అనుగుణ్యతను మనసులో పెట్టుకునుట వలన మన లేఖన వివరణ మెరుగుపరచబడడం వాస్తవమే. అయితే ఈ వాస్తవమును మర్చిపోతే అది మన లేఖన వివరణను అవరోధిస్తుంది. ఇది వాస్తవమని చెప్పుటకు చాలా మార్గాలున్నాయి, కానీ లేఖన వివరణను సాంకేతిక పదాలు అవరోధించగల ఒక మార్గమేదనగా అధిక సాధారణీకరణం అని మనం పిలుచున్నది. అధిక సాధారణీకరణం అనేది క్రమబద్ధ వేదాంత శాస్త్రంలోని సాంకేతిక పదాల ద్వారా లేఖన వివరణకు పరిచయం చేయబడిన విస్తృతమైన సమస్యలలో ఒకటి. ఇది చాలాసార్లు ఈ విధముగా జరగవచ్చు. విద్యార్థులు క్రమబద్ధతలోని అంత్యప్రత్యయములను నేర్చుకునినప్పుడు మరియు అవి సహాయకరముగా ఉన్నవని గ్రహించినప్పుడు లేఖనములో వ్యక్తీకరణములు కనిపించిన ప్రతి చోట కూడా తమ సాంకేతిక నిర్వచనాలను చదవడం ఆరంభిస్తారు. ఆ పదము కనిపించిన ప్రతి వాక్యభాగము అదే వేదాంత భావనను లేదా సిద్ధాంతమును గురించి మాట్లాడుతుందని వారు తప్పుగా ఊహించుకుంటారు. అయితే వేదాంత పండితులు అంత్యప్రత్యయ స్వేచ్ఛను అభ్యసించి లేఖనమునకు సంభావిత అనుగుణ్యతను చూస్తున్నారు అని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము అధిక సాధారణీకరణమును నివారించి సరైన ఎంపికను చేసుకుంటాము. మరో మాటలో మనసులోనున్న సిద్ధాంతమును లేదా అంశమును గురించి మాట్లాడే వాక్యభాగాలను ఎన్నుకోవడానికి మనము మరింత మెరుగుగా ఉంటాము. ఉదాహరణకు ఈ పాఠములో నీతిమంతునిగా తీర్చబడుట అను పద సమూహమును గూర్చి మనము చూచిన విషయాలను గమనించండి. సాంప్రదాయ ప్రొటెస్టెంట్ క్రమబద్ధ వేదాంత శాస్త్రములోని నీతిమంతునిగా తీర్చబడుట అను పదము ఒక వ్యక్తి క్రీస్తును విశ్వసించినప్పుడు క్రీస్తు నీతి ఆయనలో ఆపాదించబడినప్పుడు క్రియల మూలముగా కాక విశ్వాసము ద్వారా కలిగే నీతి యొక్క ఆరంభ ప్రకటనను సూచిస్తుంది. ఇప్పుడు నీతిమంతునిగా తీర్చబడుటను గూర్చిన ఈ సాంకేతిక నిర్వచనము క్రమబద్ధ వేదాంత శాస్త్రంలో ప్రాముఖ్యమైనదిగానున్నది గనుక నీతిమంతునిగా తీర్చబడుట లేదా డికాయియో అను పదములను కలిగి ఉన్న ప్రతి వచనము అదే సిద్ధాంతమును సూచిస్తుందని అనుకొనడం చాలా సులభం. కాబట్టి అనువాదకులు నీతిమంతునిగా తీర్చబడటను గూర్చిన తమ సాంకేతిక అర్థాలను అటువంటి అర్థమును కలిగి లేని వాక్య భాగములకు బలవంతముగా వర్తింపజేస్తారు, లేదా నీతిమంతునిగా తీర్చబడుటయను సాంప్రదాయ సిద్ధాంతమును సవరించి తప్పుగా ఎంపిక చేసిన వాక్య భాగాలకు ఉపయోగిస్తారు. యాకోబు పత్రిక 2:24 నీతిమంతునిగా ఎంచబడుట లేదా డికాయో అను పదమును సాంప్రదాయ క్రమబద్ధ వేదాంత శాస్త్రమునకు భిన్నముగా ఉపయోగించుటను మనము చూచాము. దురదృష్టవశాత్తు నీతిమంతునిగా తీర్చబడుట అను పదము ఈ వాక్య భాగములో కనిపిస్తుంది గనుక క్రమబద్ధ వేదాంత శాస్త్రములో నీతిమంతునిగా తీర్చబడుట అను సిద్ధాంతమును గూర్చి ఇది మాట్లాడుతుందని కొంతమంది వేదాంత పండితులు అనుకుంటారు. తత్ఫలితముగా నీతిమంతునిగా తీర్చబడుట అను సిద్ధాంతమును లేఖనం యొక్క అనేక ఉపయోగాలతో పొరపాటు పడతారు. అయితే యాకోబును మనము కేవలం పదాల స్థాయిలో కాకుండా సంభావిత లేక భావన స్థాయిలో అర్థం చేసుకోవాలి. నీతిమంతునిగా తీర్చబడుట అను పదము ఈ వాక్య భాగము లేదా ఇతర వాక్య భాగములలో కనిపించినంత మాత్రాన ఇది క్రమబద్ధ వేదాంత శాస్త్రములోని నీతిమంతునిగా తీర్చబడుట అను సిద్ధాంతమును గూర్చి మాట్లాడుతుందని కాదు దీని అర్థం. క్రమబద్ధీకులు అంత్యప్రత్యయ స్వేచ్ఛను అభ్యసించి కేవలము లేఖనమునకు సంభావిత అనుగుణ్యతను చూస్తున్నారు గనుక లేఖనములోని పదాల యొక్క విభిన్న ఉపయోగాలను సమము చేయకుండా ఉండుటకు జాగ్రత్త పడాలి. అలా చేస్తే మన లేఖన వివరణ బహుగా అవరోధించబడుతుంది. కాబట్టి క్రమబద్ధత వేదాంత శాస్త్రంలోని సాంకేతిక పదాలు 3 వేదాంత వనరుల ఉపయోగింపును మెరుగుపరుస్తాయి మరియు అవరోధిస్తాయి. క్రైస్తవ జీవనము, సమాజములో పాలుపంపులు మరియు లేఖన వివరణకు సాంకేతిక పదాలు విలువైనవి, కానీ ఈ ప్రధాన వేదాంత వనరులను మనం ఉపయోగించేటప్పుడు మనము నివారించవలసిన ప్రమాదములను కూడా అవి తెలియజేస్తాయి. ఈ పాఠంలో క్రమబద్ధ వేదాంత శాస్త్రంలోని సాంకేతిక పదముల యొక్క అనేక కోణములను మనం వివరించాము. అవి ఏమిటో మరియు క్రమబద్ధ ప్రక్రియ అంతటిలో ఎలా సరిపోతాయో అనే విషయంపై ఒక ధోరణిని పొందాము. క్రమబద్ధీకులు తమ ప్రత్యేకమైన లేదా సాంకేతిక పదములను ఎలా రూపొందించుకున్నారో చూచాము మరియు సాంకేతిక పదములు అందించు కొన్ని విలువలను మరియు ప్రమాదములను చూచాము. క్రమబద్ధ వేదాంత శాస్త్ర నిర్మాణము అను ఈ శీర్షికను మనము కొనసాగిస్తుండగా అనేక మార్లు మనము నేర్చుకున్న సాంకేతిక పదాల యొక్క ఉపయోగమును మనము చూస్తాము. క్రమబద్ధతల ప్రత్యేక పదములను మరియు వాటిని జ్ఞానయుక్తముగా ఉపయోగించే విధానమును నేర్చుకోవడం అనేది వేదాంత పండితుడు చేయగలిగిన ఉపయోగకరమైన పనులలో ఒకటి. ఈ విషయాలపై స్థిరముగా నాటబడి దేవునిని గౌరవించి ఆయన సంఘమును సరిదిద్దగల క్రమబద్ధ వేదాంత శాస్త్రమును మనము నిర్మించగలము.